ఓం శాంతి, వెల్కమ్ బ్యాక్. సో మన సెషన్ ని స్టార్ట్ చేసేద్దామా? చాలా లేట్ అయిపోయింది కదా. సో మన సెషన్ కోసం మన మధ్యలో వంశీ అన్నయ్య గారు విచ్చేశారు. వంశీ అన్నయ్య గారిని వేదిక పైకి లెట్స్ ఇన్వైట్ వంశీ భాయ్జీ ఆన్ ద డయస్. అన్నయ్య గారు ట్రిపుల్ మాస్టర్స్ డిగ్రీ, డబుల్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్. చిన్ననాటి నుండే ఈ ఆర్గనైజేషన్ తో అసోసియేట్ అయి ఉన్నారు. చిన్ననాటి నుండి చాలా ఇంటలెక్చువల్ గా అకాడమిక్స్ లో ఎప్పుడు టాపర్ గా, ఎప్పుడు 90+% చాలా ఇంటెలిజెంట్ గా, చాలా యాక్టివ్ గా, మంచి పర్సంటేజ్ తో, మంచి మార్క్స్ తో అన్నయ్య గారు పాస్ అయ్యారు. అన్నయ్య గారు ఎన్నో ఎంఎన్సీస్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా వర్క్ చేశారు. సో ఫారెన్ లో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి. ఫారెన్ లో సర్వ్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కానీ అన్నయ్య గారు డిసైడ్ అయ్యారు భారతదేశంలోనే సర్వ్ చేయాలి, ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారీస్ కి తమ సర్వీసెస్ అందించాలి అని. అన్నయ్య గారు చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినా కానీ హీ గేవ్ ఆల్ ది ఆపర్చునిటీస్, గేవ్ అప్ అన్నమాట. సో 20 ఇయర్స్ నుంచి సమర్పిత రూపంలో ఈ ఆర్గనైజేషన్ లో తమ సేవలను అందిస్తున్నారు. శాంతి సరోవర్ లో సీనియర్ రిసోర్స్ పర్సన్ గా ఉంటూ అకాడమీ ఆఫీస్ లో తమ సేవలను అందిస్తున్నారు. అన్నయ్య గారు ఎన్నో ప్రోగ్రామ్స్, మన ఈ ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఒఫీషియల్ కరెస్పాండెన్స్, లిటరేచర్, మీడియా, అన్ని చోట్ల తమ సేవలను అందిస్తారు. సో ఆల్ రౌండర్ అన్నమాట. ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో ఫారెన్ కాల్స్ అటెండ్ చేస్తూ కూడా ఎప్పుడు తమను తాము ఈజీగా ఫ్రీగా పెట్టుకుంటారు. సో ఎన్నో వేరియస్ ఇండియన్ స్టేట్స్ లో, మౌంట్ అబు మెయిన్ హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్ లో కూడా, ఇంకా ఎన్నో అబ్రాడ్ కంట్రీస్ లో లైక్ మలేషియా, సింగపూర్, దుబాయ్, నేపాల్, సో ఎన్నో కంట్రీస్ లో కూడా తమ సేవలను అందించారు. సో అన్నయ్య గారి చే ఇప్పుడు మనం ఈ ఆర్గనైజేషన్ గురించి, ఆర్గనైజేషన్ ఇస్ యూనిక్ ఆర్గనైజేషన్, సో హౌ ఇస్ ఇట్ యూనిక్ ఆర్గనైజేషన్, సో దాని ఫీచర్స్, ఏమేం సర్వీసెస్ ఇస్తుందో అన్నయ్య గారితో మనం తెలుసుకుందాం.
ఓం శాంతి. డిన్నర్ చేశారు అందరూ? ఇప్పుడు ఉదయం నుంచి మనం సెషన్స్ వింటున్నాము. రాత్రి పండుకునే ముందు ఇట్స్ అ స్టోరీ టైం, నాట్ రియల్లీ సెషన్, ఇట్స్ లైక్ అ స్టోరీ. ఏం స్టోరీ? కదిందాం. ఏం కదా? మనం ఎక్కడైతే కూర్చున్నామో, ఏ ప్లేస్లో అయితే సేవలు తీసుకుంటున్నామో, ఆ సేవలు తీసుకుంటున్నటువంటి ఆ సంస్థ గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలనిపిస్తుందా? ఎస్, అందుకే ఇక్కడ ఉన్నారు. ఐ నో యువర్ పాస్. ఇక్కడికి రాకముందు, ఈ రిట్రీట్, 2 డేస్ రిట్రీట్ కి రాకముందు ఎంతమందికి బ్రహ్మకుమారీస్ కి అప్పుడప్పుడైనా వెళ్లేవాళ్ళు? వెరీ గుడ్. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు, రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఎవరు ఉన్నారా? అచ్చా, వెరీ గుడ్. ఓకే, మౌంట్ అబుకి ఎంతమంది వెళ్ళారు? ఓకే, రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కాకుండా, ఇందాక రెగ్యులర్ అంటే కొంతమంది చేతులెత్తారు కదా, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎంతమంది మౌంట్ అబుకి వెళ్ళారు? ఓకే, కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడ కొంతమంది విని ఉండవచ్చు, ఇక్కడ కూడా కొత్త వాళ్ళు వచ్చారు చాలా మంది, వారికి కూడా ఉపయోగకరేటువంటి కొన్ని ఆసక్తికర విషయాల్లో మనం చూసినట్లయితే, ఈ సంస్థ యొక్క పూర్తి పేరు మీరు చూసినట్లయితే చాలా చిన్నది కదా, చిన్నది కదా. పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. బ్రహ్మకుమారిస్ అంటుంటాం వాడుక భాషలో, కానీ అసలు పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. అంత పెద్దది అంటాం, అలసిపోతాం కాబట్టి కష్టపెట్టకుండా పరమాత్మ ఏం చెప్తున్నారు, బ్రహ్మకుమారీస్, బ్రహ్మకుమారీస్ అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ పేరు విన్న తర్వాత చాలా మందికి ఈశ్వరి విశ్వవిద్యాలయం అంటే ఏం, యూనివర్సిటీ అబ్బా అనే డౌట్ వస్తుంటుంది కదా. విశ్వవిద్యాలయం ఉంది ఇక్కడ, విశ్వవిద్యాలయం ఈశ్వరి విశ్వవిద్యాలయం అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ ఆధ్యాత్మికతని ఆప్షన్ గా తీసుకోవట్లేదు, చదువులాగా సిన్సియర్ గా స్వీకరించడం జరుగుతుంది అనగా, ఎగ్జాంపుల్ చెప్తాను వ్యత్యాసం ఏంటి, ఆప్షన్ కి సిన్సియర్ గా తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనము భగవంతుడన్నా లేకపోతే ఆధ్యాత్మిక ధనంగానా చాలా మంది తెలుసో తెలియకో దాన్ని ఒక బిజినెస్ గా తీసుకుంటారు. మన దగ్గర బిజినెస్ వాళ్ళు రిట్రీట్ కదా, అక్కడ కూడా బిజినెస్ చేసేసుకుంటాం. ఏమని, చిన్నప్పటి నుంచి చూడండి, ఎగ్జామ్ ముందు పిల్లవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎగ్జామ్ ముందు టెంపుల్కి వెళ్తారు. ఎగ్జామ్ కావటంతో సరే రిజల్ట్స్ వస్తున్నాయనే కానీ మళ్ళా, ఓకే రిజల్ట్స్ మళ్ళీ పాస్ అయిపోతే నేను ముక్కుబడి ఉండే తర్వాత బిజినెస్ డీల్ తర్వాత మొక్క వాళ్ళు ఉంటాయి కదా, అన్ని నిమ్మకాయలు అన్ని కొబ్బరికాయలు అదేదో ఆయన మొత్తం భగవంతుడు తినేస్తున్నట్లుగా, మళ్ళీ ఆ టెంకాయలు కొబ్బరి చిప్పు కూడా మన సగం మనకి కావాలి. గుడికి వెళ్తే ఏ టెంపుల్కి వెళ్తామంటే ఏ టెంపుల్లో అయితే ప్రసాదం మంచిగా వెళ్తారు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అవి కూడా ఉంటాయి మళ్ళీ మనకి. సరే అదో పెద్దది. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అప్పుడు, ఇంటర్వ్యూలో పాస్ అయిపోతే బిజినెస్ షాప్ ఓపెన్ చేస్తున్నాం అప్పుడు పూజలు గుడ్లు కావాలి. మళ్ళీ సక్సెస్ అయిపోతే మొక్కుబళ్ళు ఉంటే తర్వాత కదా ముందు ఫస్ట్ పార్టీ ఎంజాయ్మెంట్. అరే మనం ఏం చేస్తున్నాం అండి తెలియకుండానే భగవంతుడితో ఆధ్యాత్మికతోటి మనం ఒక బిజినెస్ డీల్ పెట్టుకుంటున్నాం, లేదా మన కోరికలు తీర్చేటువంటి ఒక సాధనలాగా భగవంతుడిని చూస్తున్నాము. ఇది ఎంత యాక్చువల్గా తప్పు అంటే, పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి ప్రేమ వారి వెనకాల ఉన్నటువంటి ఆస్తి కోసమో లేకపోతే వారు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కోసమే మాత్రమైతే తప్పు కదండి. మరి మనము తెలిసి తెలియకుండా భగవంతుని ఎలా చూసుకుంటున్నామో, కానీ వారి సంబంధాన్ని, వారు ఇచ్చేటువంటి ప్రాప్తిని, వారు ఇచ్చేటువంటి గొప్ప ఆ శక్తిని, తీసుకొచ్చేటువంటి ఆ సృష్టి పరివర్తన కార్యని ఇవేం తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం తెలిసి తెలియకుండా కళ్ళు మూసుకుని అంధవిశ్వాసాలతో ముందుకెళ్తున్నాము. కానీ బ్రహ్మకుమారిస్తో అటువంటిది కాదు. ఆధ్యాత్మికత అంటే సాధారణమైన విషయం కాదు, మన నిత్య జీవితంలో ఒక మంచి పరివర్తన తీసుకొచ్చి, ఒక వెలుగును తీసుకొచ్చి, అద్భుతమైనటువంటి ఒక పరివర్తన తీసుకొస్తుంది చెప్పడానికి. మార్నింగ్ మీ నుంచి ఒక 1-2 క్లాసెస్ విన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? ఇది అవసరమా లేదా? ద రూట్స్ ఈజ్ స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీని కరెక్ట్ గా అర్థం చేసుకునే ప్రక్రియలో బ్రహ్మకుమారి జరుగుతుంది. కాబట్టి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అంటే ఆధ్యాత్మికత ఆప్షన్ కాదు, ఒక స్టడీ లాగా, పైగా సమాజంలో ఉన్నటువంటి అందరికి ఉపయోగపడే విధంగా, అక్కడ ఆ యూనివర్సిటీలోనా కానీ టైం రిస్ట్రిక్షన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్లని, ఫీజులు అని చెప్పేసి, మళ్ళీ కోటాలని చెప్పేసి, పాస్ ఫెయిల్ రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని రకాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా అన్ని రకాల ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఉంది. ఒక చిన్న బిందువులాగా ప్రారంభమై ఈరోజు ఈ బ్రహ్మకుమారి సంస్థలు 137 దేశాలు పైగా విస్తరించి 9,000 శాఖలకు పైగా ఇంకా విస్తరించినాయి. అవి సర్టిఫైడ్ సెంటర్స్ అండి. ఇవి కాకుండా ఎక్కడెక్కడ క్లాసెస్ బ్రహ్మకుమారి పాఠశాలని చెప్తారన్నమాట, అవి 27,000 బ్రాంచెస్. ఎస్, లాస్ట్ టైం మౌంట్ అబులో ఉన్నప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు పర్ ఇయర్ ఎన్ని సెంటర్స్కి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అని అడిగాను అనమాట. నియర్లీ 200+ సెంటర్స్కి. అంటే ఆన్ యావరేజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రతి 2 రోజులకు ఒక బ్రహ్మకుమారి షాక్ ఈరోజు ఓపెన్ అవుతుందండి. ఏ సంస్థ విషయంలో ఆలోచించండి, ప్రతి 2 రోజులకు ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతుందంటే ఏ బ్యాంక్, ఏ ఆర్గనైజ్, కమర్షియల్ ఆర్గనైజేషన్ చూడండి. నో, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ విషయంలో బ్రహ్మకుమారి కనిపించడానికి అలా సింపుల్గా ఉన్నా కానీ ఈరోజు విశ్వవ్యాప్తంగా 137 దేశాల్లో అన్ని ఖండాలలో ప్రపంచంలో ఈ శాఖలున్నాయి. ఇందులో మీ విషయం చూస్తే లక్షలాది మంది, లక్షల మంది ప్రతినిత్యము సేవలు తీసుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మకుమారి ఇచ్చేటువంటి సేవల్లో ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి మతము, కులము, స్టేటస్, డిస్క్రిమినేషన్స్, జెండరు, పల్లెటూళ్ళని, అర్బన్, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే వ్యత్యాసం లేకుండా అందరికీ సేవలు అందిస్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి సంస్థ. నేను నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. గత 30+ నుంచి నేను ఈ సంస్థతో చాలా క్లోజ్గా మమ్మైక్యమై ఉన్నాను. ఎంతో మంది, 100,000 మంది కలవటం, మాట్లాడటం జరుగుతుంటుంది కదా. ఇంతమందిలో కూడా ఒక్కరంటే ఒక్కరిని మీ మతమేంటి, మీ కులమేంటి అని అడగాల్సిన ప్రసక్తే లేదు. ఇక్కడ నేనే కాదు, ఇక్కడ ఎక్కడ కూడా ఈ మీరు గమనించారు ఎక్కడైనా బ్రహ్మకుమారిస్లో మతాలు కులాలు గురించి? నో, అంత నిస్వార్థంగా కలిసిమెలిసినటువంటి. నిజంగా కులాలు మతాలు మనం చేసుకున్నామా? భగవంతుడు సృష్టించాడండి. మనకి ఏం కట్టు కొట్టుకోవడానికి, మనల్ని డిఫరెంట్ చేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి మనకి. కులాలు కాకపోతే మతాలు, మతాలు కాకపోతే ప్రాంతాలు కాకపోతే దేశాలు, నీళ్లు, ఆకాశం, మా ఇష్టం అని మన లిమిటేషన్స్ మనం తయారు చేసుకునేటువంటిది అనమాట. సో ఇక్కడ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాను చూడండి. ప్రాక్టికల్ గా వసుధై కుటుంబీకం లాగా ఇక్కడ అక్కడ అనుభూతి అవుతుంది. ఇంకా మరి ఇన్ని వేల శాఖల్లో బ్రహ్మకుమారి సంస్థలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. ముఖ్యంగా జ్ఞాన యోగాలు అనేటువంటి బేసిక్ సబ్జెక్ట్స్, జ్ఞానము ఆల్రెడీ మీకు స్టార్ట్ అయింది. యోగము ఒక మెడిటేషన్, ఒక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మెడిటేషన్ ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎంతో బజింగ్ వర్డ్, అంటే చాలా ఎక్కువగా వినిపించేటువంటి శబ్దాల్లో మెడిటేషన్ ఒకటి. మన ఈ మధ్యన ఏమైంది, 21st జూన్ యోగా డే. యోగా డేలో చూసినట్లయితే ఆసనాస్తో పాటు మెడిటేషన్ కూడా ఒక భాగంగా, కాబట్టి ఎన్నో కొన్ని వేల ప్రోగ్రామ్స్ బ్రహ్మకుమారి పిలిచి ఈరోజు విశ్వవ్యాప్తంగా జరపడం జరిగింది. మెడిటేషన్ గురించి కూడా మన సిస్టర్స్ మీకు చెప్తూ వస్తున్నారు. నాకు బాగా నచ్చినటువంటి ఒక లైన్ సెంటెన్స్, మెడిటేషన్ అనేటువంటిది ఒక న్యాచురల్ ప్రక్రియ, స్మృతి. ఆ స్మృతికి డైరెక్షన్ ఇవ్వడానికే ఈ జ్ఞానం చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఏమంటూ ఉంటుంది, బ్రహ్మకుమారి దగ్గరికి వచ్చి మాకు క్లాసెస్ వినమంటే మాకు మెడిటేషన్ చెప్పండి, జ్ఞానం చెప్తే వెంట మెడిటేషన్ అంటారు. అంటే మెడిటేషన్ ఒక అవగాహనే లేదు, మనకేమనుకుంటే ఒక భ్రమలో ఉన్నాం. మెడిటేషన్ అనగానే శూన్యంలోకి వెళ్ళిపోవాలి, ఆలోచన రాకూడదు, ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాను. మెడిటేషన్ ఉన్నటువంటి ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియకి డైరెక్షన్ మన జ్ఞానం. కాబట్టి జ్ఞానం, యోగం, బ్రహ్మకుమారి రెండింటికి బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకే జ్ఞానానికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ నాలెడ్జ్ మన లోపలికి వెళ్ళితే మనసు సహజంగానే ఫ్లోట్ అవుతుంటుంది. ర్యాకెట్ ఉంది, ర్యాకెట్ శక్తి ఒకటిస్తే సరిపోదండి, ఏం కావాలి, డైరెక్షన్ కావాలి. చాలా పెద్ద పవర్ఫుల్ ఇంజిన్స్ పెట్టాము, చిన్న 1% యాంగిల్ పోయినా ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఇంకేదో ఎక్స్ప్లోర్ అయిపోతుంది. అదేవిధంగా మన మనసు శక్తికి జ్ఞానం అనేటువంటి డైరెక్షన్ అవసరము. అందుకే ఇక్కడ జ్ఞానం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఆధారంగా కొన్ని వందల వేల మేనేజ్మెంట్ టాపిక్స్, లైఫ్ మేనేజింగ్ స్కిల్స్, అంటే ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, పాజిటివ్ థింకింగ్ అని కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కానివ్వండి, కొన్ని వందల వేల టాపిక్స్ ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక ఆధారంగా మనం చేయటం జరుగుతుంది. ఇవే కాకుండా బ్రహ్మకుమారీస్ అనేక రకాల సామాజిక ఆధ్యాత్మిక సేవల్లో కూడా ఇమిడి ఉన్నారు. కేవలము థియరీనే కాకుండా ప్రాక్టికల్గా, అది ఎక్కడన్నా డిజాస్టర్స్, భూకంప, ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే ఇంకేదన్నా అవసరాలు కానీ, అనేక రకాల సామాజిక సేవల్లో కూడా, రూరల్ ముందు ముందు చెప్పడం జరుగుతుంది, మెడికల్ సర్వీసెస్ కానీ రకరకాల సేవల్లో కూడా తమ వంతు విశేష పాత్రని అందిస్తూనే ఉన్నారు. వాటిల్లో ఎలాంటి అంటే మౌంట్ అబూలో కానీ, ముంబైలో కానీ హాస్పిటల్ సర్వీసెస్, అవే కాకుండా ఇంకా డిఫరెంట్ పార్ట్స్లో కూడా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ అని చెప్పేసి, లేకపోతే ఫ్రీ మెడిసిన్స్ అని చెప్పేసి రకరకాల హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటాయి. విలేజ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అక్కడికి వెళ్ళి సేవలు చేస్తుంటాయి. డిజాస్టర్ రిలీఫ్, ప్రకృతికి సంబంధించినటువంటివి కానీ, తర్వాత ఉమెన్, యూత్, చిల్డ్రన్, అటువంటి వాళ్ళు కూడా స్కూల్స్కి వెళ్ళి, లేదా కంపెనీస్కి వెళ్ళి, ఇన్స్టిట్యూషన్ అవుట్రీచ్, బ్రహ్మకుమారి సిస్టర్స్ ఫ్యాకల్టీస్ విల్ గో. ఏదైనా ఒక బిజినెస్ ఉంది, మా దగ్గర ఒక 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, కంపెనీ ఉంది, ఒక 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, రకరకాల సిచ్యువేషన్స్లో కూడా అవర్ సిస్టర్స్ అండ్ ఫ్యాకల్టీస్ విల్ గో హెల్ప్ దెమ్ టు మేనేజ్ దేర్ ఓన్ సెల్ఫ్. అటువంటి సేవలు కూడా అందిస్తూ ఉంటాయి. తర్వాత యోగి ఫార్మింగ్, చాలామంది ఇక్కడ ఊర్ల నుంచి కూడా వచ్చున్నారు. మీకు తెలిస్తే రైతులకు కూడా ఒకటి ఫార్మింగ్లో, రెండవది వాళ్ళ మానసిక స్థితిని ఎట్లా హెల్ప్ చేయొచ్చు. మా దగ్గర చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది, అది డీటెయిల్లోకి వెళ్ళాము. కానీ రైతులకు కూడా కొన్ని విషయాలు మనం అవగాహన ఇస్తే వాళ్ళ జీవితాల్లో ప్రస్తుతము దయనీయ స్థితి జరుగుతోంది. ఏంటి తెలుసా, సూసైడల్ టెండెన్సీ, ఆత్మహత్యల ప్రవాహం నడుస్తుంది. అది ఎలాగా అంటే మీకు తెలుసు, డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటిది మా ఇంట్లో వాళ్ళకి అందుతుంది కదా, అదొక రీజన్ అయితే. అడిక్షన్స్, వ్యసనాలు, చిన్న కష్టం వచ్చినా కానీ అరే మా ఇంటి మా పక్కన వాళ్ళు 10 మంది చచ్చిపోయారు కదా, నేను చచ్చిపోతాడు, అది ప్రక్రియమో అనేటువంటి భ్రమలో వెళ్ళిపోవటము. జీవితాన్ని, జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే పరిస్థితి రకరకాలు ఉన్నాయి. సో బ్రహ్మకుమారీస్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, చేస్తూ ఉన్నారు కూడా. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఈరోజు దాన్ని రికగ్నైజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అదేంటి అంటే రైతుల్లో ఎప్పుడైతే వ్యసనాల నుంచి దూరం చేయటం జరుగుతుందో, మనోస్థైర్యాన్ని నింపటం జరుగుతుందో, అప్పుడు వాళ్ళు ఇంట్లోనే కాకుండా పొలాల్లో కూడా వాళ్ళ మానసిక వైబ్రేషన్స్ తోటి పొలాలు కూడా చక్కగా పండుతున్నాయంట. అద్భుతం, అది కూడా జరుగుతుంది. మీకు కరెక్ట్గా చెప్తాను, లాస్ట్ మంత్ విషయం, హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ విషయం తెలిసి బ్రహ్మకుమారీస్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా అఫీషియల్గా భాగం చేసుకుని రీసెర్చ్ చేయమని అడిగారు. ఆ డిస్కషన్ నడుస్తున్నాయి. ఈ విధంగా ఇంకా రకరకాల సర్వీసెస్ కూడా, సామాజిక సర్వీసెస్ కూడా బ్రహ్మకుమారీస్ చేస్తున్నాయి. ఇందాక చెప్పిన విధంగా రకరకాల టాపిక్స్ మీద లైఫ్ మేనేజింగ్ స్కిల్స్ అందిస్తున్నాయి. ఈ సర్వీసెస్ ని మరింత డీటెయిల్డ్ గా సమాజంలో ఉన్న వాళ్ళకి అందించడానికి 21 వింగ్స్ తయారు చేశారు. మీరు చూస్తున్నారు కదా, అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అని, ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి, ఈ ప్రోగ్రామ్ నడుస్తున్న బిజినెస్ ఇండస్ట్రీస్ అని, అంటే రకరకాల వర్గాల వాళ్ళకి వాళ్ళ మనస్సుకి తగ్గే విధంగా, మనసు ఆలోచన విధానం బట్టి ఈ సర్వీస్ అందిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాం, స్కూల్కి వెళ్లే వాళ్ళ పిల్లల సమస్యలు, బాగా బిజీగా ఉండేటువంటి డాక్టర్ సమస్యలు ఒకేదో అంటే, యుద్ధ భూమిలో దేశం బార్డర్లో ఫైటింగ్ చేసే వాళ్ళకి, పంట పొలాలు కోసే వాళ్ళకి ప్రాబ్లమ్స్, మానసిక తత్వాలు వేరుంటాయి కదా, మరి వాళ్ళకి ఒకే రకంగా చెప్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి వీళ్ళకి తగ్గట్టుగా చెప్పాలి కదా. ఐటీ ఉందనుకోండి, వాళ్ళకి మహా తెలివి, కానీ జీవితంలో ఉండేటువంటి తెలివి ఉండదు. మళ్ళీ ఆ కంప్యూటర్ ముందే తెలివి ఉంటుంది, ఒక గ్లాస్ ఇక్కడి నుంచి అక్కడ పెట్టమంటే ఇటు పట్టుకుంటూ అటు పట్టుకుంటూ చేసుకుంటారు. అది ఒక తల్లి చక్కటి పర్ఫెక్ట్గా నీళ్ళు ఉనక్కుండా అక్కడ పెట్టగలుగుతుంది. రకరకాల విషయాలు ఉంటాయి, స్కిల్స్ అని చెప్పి. సో వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా మనం చెప్పగలిగే పర్పస్ తోటి 21 వింగ్స్ ని విధంగా తయారు చేసి వాళ్ళకి సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రోగ్రామ్ ఏ వింగ్ ద్వారా జరుగుతుందండి? బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ కదా. ఆ విధంగా ఇంకా ఈ సంస్థకి జరిగేటువంటి లభించినటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయండి. అదేంటంటే, ఐక్యరాజ్య సమితికి అఫిలియేటెడ్ గా యునిసెఫ్, ఎకోసాక్ అనేటువంటి కొన్ని పెద్ద సంస్థలకి కూడా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కి అఫిలియేట్ అయి ఉంది, జోడించబడి ఉంది అన్నమాట. అనేక రకాల దేశాల్లో కూడా అఫీషియల్ గా బ్రహ్మకుమారి సేవలను స్వీకరించి వాళ్ళ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ లో అందిస్తున్నారు. ముస్లిం కంట్రీస్ లో కూడా ఈరోజు బ్రహ్మకుమారిని అఫీషియల్ గా స్వీకరించడం జరుగుతుంది. అనేక రకాల యూనివర్సిటీస్తో కూడా ఎంఓయూ జరుగుతోంది. బ్రహ్మకుమారికి 6 పీస్ మెసెంజర్ అవార్డ్స్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి నుంచి లభించడం జరుగుతుంది. ఇంకా చెప్పండి, ప్రతిరోజు మాకు ఇమెయిల్స్ ద్వారా కానీ ఇంకా వేరే ఇతర సమాచారాలు, వాళ్ళకి అక్కడ ఫెలిసిటేషన్ చేస్తారు, అక్కడ అవార్డు ఇచ్చారు, అది చెప్తే పెద్ద బుక్ అవుతుంది. బట్ అవార్డ్స్ సర్వీసెస్ కోసం బ్రహ్మకుమారి ఎప్పుడు సర్వీస్ చేయట్లేదు, కానీ తెలుసు నేచురల్లీ వస్తుందనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. వెరీ రీసెంట్లీ, ఒక 3 మంత్స్ బ్యాక్, బ్రహ్మకుమారి ఒక సిస్టర్ కి ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా లభించింది. ఆ సిస్టర్ ఎవరో, ఒక సిస్టర్ శివాని, మీకు తెలుసుంటుంది. ఎస్, ఇంగ్లాండ్లోది లాస్ట్ వీక్ విషయం నేను చెప్పే 3 మంత్స్ క్రితం ఆ ఇండియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ అవార్డు సిస్టర్ శివానికి ఇచ్చారు. లాస్ట్ వీక్ బ్రదర్ చెప్పేటువంటిది ఏంటంటే, బ్రహ్మకుమారి సిస్టర్ జయంతి సిస్టర్ శివాని గారికి అంబాసిడర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ దాట్ ప్రెసెంటెడ్. ఓకే, అటువంటి రకరకాలు వస్తుంటాయి. నౌ స్టోరీలో స్టోరీ, ఏం స్టోరీ అది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది అనేటువంటి విషయం. ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కానీ సమయం అనుసారంగా క్లుప్తంగా చెప్పాలంటే, మనం వెళ్లాల్సింది 1936, సింధ్ హైదరాబాద్. అప్పుడు ఎక్కడుందండి సింధ్ హైదరాబాద్? క్లాప్స్ విత్ బ్రదర్స్, రెండు కరెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్ అంటాం, 1936 లో అఖండ భారతదేశం. రైట్, ఆ టైంలో 60 ఏళ్ల వృద్ధుడు అని చెప్పలేం మహావ్యక్తి దాదా లేఖరాజ్, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, జ్యువెల్ మ్యాగ్నెట్, నగల వ్యాపారి. వారి ఆస్టేజ్కి ఎట్లా వచ్చారనేటువంటి పెద్ద స్టోరీ ఉంది. చాలా చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులను కోల్పోతారు. చాలా పేదరికంలో ఉంటూ కూడా నిజాయితీతోటి, భక్తి ఆధారంగా, విలువల ఆధారంగా నెమ్మదిగా ఎదుగుతూ ఒక ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ఎంత బిజినెస్ మ్యాన్ ఎంత ఏంటంటే, ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటి బిజినెస్ నడిపించే వ్యక్తి. అప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే, బ్రిటిషర్స్ ఇండియాకి రావటం, బిజినెస్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ వచ్చినప్పుడు కూడా ఇండియాని తీసుకెళ్లేటువంటి స్పెషల్ గిఫ్ట్స్ లో వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఏంటి అంటే, దాదా లేఖరాజ్ గారి ద్వారా చేర్చబడినటువంటి నెక్లెసెస్, డైమండ్స్ అన్నమాట. అంత స్పెషల్ అన్నమాట. సమాజంలో చాలా గౌరవం, విపరీతమైనటువంటి డబ్బు, బిజినెస్ నెట్వర్క్, ఇండియాలోను విదేశాల్లోనూ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, షిప్స్ లో వచ్చేటువంటి తన మెటీరియల్, ఇదంతా ఒక పక్కనైతే కాయిన్ కి ఇంకొక వైపులాగా తను చాలా భక్తి భావంతో, చాలా సేవాభావంతో ఎక్కడికెళ్ళినా పూజలు చేస్తూ దాన పుణ్యాలు చేసేటువంటి వ్యక్తిత్వం. అబద్దాలు చెప్పేటువంటి వారు కాదు. ఎటువంటి పార్టీలో, బిజినెస్ పార్టీ అంటే ఎలా ఉంటుందండి ఈ రోజుల్లో, మందు ఇవి రకరకాల గందగి అంతా ఉంటుంది. కానీ సింధ్ ప్రాంతంలో అప్పటి నుంచి కూడా ఈ జల్సాలు చాలా ఉండేవి. కానీ తినలోనటువంటి విలువలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ చూడండి. ఓహో నేనిచ్చే బిజినెస్ పార్టీలో ఇవి లేకపోతే నేను అనుకుంటారేమో, అవి ఏం కావు. అది ఇంకేం చెప్తారంటే, మనం చేసేటువంటి రాళ్ల బిజినెస్ మీ బుద్ధిని ఎందుకు రాయలాగా చేసుకుంటారు అని చెప్తూ, అప్పటి నుంచి కూడా ఒక సాత్వికమైనటువంటి జీవితంలో ఉండేటువంటి వారు. బట్ ఆయన బిజినెస్ అండ్ డౌన్ అయిందా? లేదు, ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. సో ఆయనకి 12 మంది గురువులు ఉండేటువంటి వారు. ఒకరోజు వారి మహల్లో గీతాపారాయణం జరుగుతున్నటువంటి సమయంలో తెలియకుండానే తనకి ఒక రకమైనటువంటి పుల్, అంటే ఏదో శక్తి లాగుతున్నట్టుగా అనిపించేసి లేచి తన ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోతారు. వారి భార్య కోడలు వెనకాల చూస్తారు, మిగతా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఆ రూమ్ లో వాళ్ళు ఏం పద్మాసనంలో కూర్చుంటారు, లేఖరాజు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. యాక్చువల్గా దాదా లేఖరాజుకి ఏమవుతుందంటే, కొన్ని ఒక సాక్షాత్కారాల పర్వం స్టార్ట్ అయిపోతుంది. ఆ సాక్షాత్కార పర్వాలు కూడా ఒకరోజు కాదు, చాలా అద్భుతమైన ఘటనలు చాలా కాలం వరకు నడిచినాయన్నమాట. రోజుకు ఒక టైంలో, ఒక్కొక్కసారి ఒక్కో టైంలో అట్లా. ఆ సాక్షాత్కార పర్వాల్లో ముఖ్యమైనటువంటి కొన్ని సాక్షాత్కారాలు, ఒకటి పరమజ్యోతి స్వరూపము, దివ్య స్వరూపము, నిరాకార శక్తి. తనకి తెలియకుండానే ఉన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి శక్తి తన కంట్రోల్ తీసేసుకుంటుంది. తనకు అర్థం కావట్లే, తన నోటిని ఉపయోగించుకుని కొన్ని విషయాలు చెప్తూ వచ్చింది. అది కూడా చాలా అద్భుతమైన విషయాలు. ఏ విషయాలు? దాని అవగాహన తర్వాత నెమ్మదిగా అర్థమైంది. ఆ శక్తి మరెవరో కాదు, స్వయంగా పరమాత్ముడు. అల్లా అన్నా, యహో అన్నా, ఈశ్వరుడన్నా, ఏ మతంలో ఎటువంటి పేరు పెట్టినా భగవంతుడు ఒక్కరే. ఒక ఆకారానికి భిన్నమైనటువంటి ఒక మహాశక్తి, ఆ మహాశక్తి తన కంట్రోల్ తీసుకుని తర్వాత అర్థమైంది. అది ఒక సీక్వెన్స్ అయితే, ఇంకొక సీక్వెన్స్ లో తనకి అన్నిటికంటే మొదటగా భయంకరమైనటువంటి వినాశనం. ఈ కళ్ళతో చూసేటువంటి ప్రపంచమంతా కూడా వినాశనంకి చెందుతోంది. అనగా ఒక పక్క మనుషులు మనుషులు చంపుకుంటున్నారు, ఇంకో పక్క ప్రకృతి వైపరీత్యాలు మీరు చూస్తున్నారు కదా, ఇంకొక పక్క మూడో యుద్ధానికి అన్ని కూడా, థర్డ్ వరల్డ్ వార్ కూడా అన్ని సన్నద్ధమైనవి, అటామిక్ ఎక్స్ప్లోజన్స్. అది ఎంత క్రూరంగా మూడు ఉన్నాయంటే, అసలు రోడ్ల మీద రక్తం నదుల్లాగా ప్రవహిస్తున్నట్లుగా, ప్రకృతి మొత్తం అల్లాడిపోతున్నట్లుగా. మిజైల్స్, 1936 లో ప్రపంచానికి మిజైల్స్ యొక్క పరిజ్ఞానమే లేదు. సెకండ్ వరల్డ్ వార్ లో అది మొట్టమొదటిగా ఉపయోగించారు, కానీ దాదా లేఖరాజుకి స్పష్టంగా కనిపించింది అతి కొద్ది సమయంలో భయంకరమైనటువంటి మిజైల్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు, ఎప్పుడు కనీవిని ఎరుగునటువంటి భయానక వినాశకర వస్తువులు ఉపయోగిస్తున్నారు అనేటువంటి మాట. ఎంత క్రూరంగా ఉందంటే ఆ వినాశ అన్ని రకాలకు, ప్రపంచం అంతా నరకతుల్యంగా అయిపోతుందట. నరకతుల్యం నిజంగా చెప్పాలంటే అదేదో పాతాళంలో ఉండి అక్కడేదో నూనెలో వేయించినట్టు, చిప్స్ వేయించినట్టుగా, పొటాటో ఫ్రైని వేయించినట్టుగా ఉండదండి. అక్కడ నిజంగా ఉంటే ఆయిల్ సప్లై చేసే కంపెనీ ఎక్కడ ఉంటాయండి? ఇంతమంది పాపాలు చేస్తుంటారు నిజంగా. అది మన భయపించడానికి మన పెద్దవాళ్ళు స్టోరీలు చెప్పారు, నరకం అంటే అట్లా చేస్తారు, స్వర్గం అంటే ఎక్కడో అని చెప్పేసి. ఆకాశం చంద్రులు చూపిస్తారు, మబ్బులో ఉన్నట్లుగా చూపిస్తారు స్వర్గం అంటే. సినిమాలు చూస్తారు కదా చిన్నప్పుడు, ఏదో ఆకాశం ఉన్నట్టు. మనం మబ్బులు దాటి వెళ్ళాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళాం, ఇంకా ఇప్పుడు వేరే గ్రహాల వరకు కూడా వెళ్తున్నాం, మరి స్వర్గం కనిపించట్లేదు కదా. అసలు ఏంటంటే, మనుషులు చేసేటువంటి పాపాలతోటి ఈ ప్రపంచమే నరకతుల్యంగా తయారవుతుంది. జీవించడానికి ఏ విధంగానూ అనువుగా లేనటువంటిది. మనుషుల కష్టాలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్గా ఆ టైంలో ఇన్ని కష్టాలు లేవు. 1936లో ఆరోగ్యాలు ఇంతకంటే బాగున్నాయి లేదా? రిలేషన్స్ ఇంతకంటే బాగున్నాయి లేదా? ప్రకృతి, బిజినెస్, సెక్యూరిటీ, యుద్ధాలు, జబ్బులు ఇంతకంటే చాలా బాగున్నాయి. అయినా కానీ అంతిమ సమయ దృశ్యాన్ని కనిపించేసరికి అసలు భరించలేకుండా అది ఏంటి ప్రపంచం కళ్ళు మూసేసుకున్నారన్నమాట. ఎటువైపు చూసినా కానీ కష్టం. నెమ్మదిగా పరమాత్ముడు నెక్స్ట్ సాక్షాత్కారంలో వారి కళ్ళు ఓపెన్ చేయించడం. ఈసారి నిశ్శబ్దం, పైనుంచి నక్షత్రాలు లాంటి కొన్ని రూపాలు కిందకు రావటం, భూమి దగ్గరకు వచ్చేసరికి అవి దేవతా స్వరూపాలు కావటం, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, ప్రకృతి వైపు కానీ మనుషుల నుంచి కానీ అంత చాలా ఒక శాంతి, ప్రేమ, పవిత్రత ఉండేట ఒక అద్భుతమైన ప్రపంచం. అది వర్ణించలేంత అద్భుతంగా ఉన్నటువంటిది. వీరికి ఫస్ట్ అర్థం కాలే, తర్వాత అర్థమైనటువంటిది ఏంటంటే, మనం చూస్తున్నటువంటి ప్రపంచము మనమే వినాశనం చేసుకుంటున్నాము. అది నిజంగా వినాశనం కాదు, పరివర్తనకు చెందిన సమయము. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని తిరిగి స్థాపన చేయడానికి మనుషులు, అందరి మనుషుల కష్టాలు తొలగించి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు స్వయంగా పరమాత్ముడు తన దివ్యమైన కర్తవ్యాన్ని ప్రారంభిస్తున్నారు, దానికి నేను నిమిత్త మాత్రంగా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తనకి నెమ్మది నెమ్మదిగా అర్థం చేయించడం జరిగింది. ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఈ విషయాలకి తన సమర్పణ భావం చూడండి. ఏ బిజినెస్ మ్యాన్ అయితే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, ఎంతోమంది పార్ట్నర్స్ బిజినెస్ చేసేటువంటి వారు, ఒక్క సెకండ్ అంటే ఆ టైంలో వారు వైఫ్కి మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళంట, నేను ఇంకొక 4-5 ఇయర్స్ వరకు చేస్తాను, దాని తర్వాత వదిలేసి ఆశ్రమానికి ఎక్కడికన్నా వెళ్తాను అనుకునేవారు. అంటే అప్పటికి వదలనేటువంటి ఆలోచన కూడా లేదు ఆ బిజినెస్ని 60 ఏళ్ళు కూడా. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయో, రియలైజేషన్, ఒక్క సెకండ్లో ఆ నిశ్చయం, పరమాత్ముని మీద నిశ్చయం ఏర్పడిందో ఆ వ్యక్తి తీసుకుని నిర్ణయం చూడండి, ఆశ్చర్యపోతారు. తన పార్ట్నర్స్కి మెసేజ్ పంపించేశారు, నాకు దొరకవలసింది దొరికింది, ఇక నా జీవిత లక్ష్యం తెలిసింది, ఇక నేను బిజినెస్ చేయదలుచుకోవట్లేదు, నేను చాలా ఎస్టాబ్లిష్ చేశాను కదా, మీరు ఏ విధంగా డివైడ్ చేస్తారో మీరు చూసుకోండి. ఆ ప్రాపర్టీ డివిజన్స్ ఇష్యూలో కూడా లేదు, వెళ్ళలేదంట. చూడండి, ఈ రోజుల్లో ఒక పూరి గొడిసెల ప్రాపర్టీ డివిజన్స్ అన్నా కానీ, అంబానీ రిలయన్స్ అంబానీ వాళ్ళ ప్రాపర్టీ డివిజన్స్ అన్నా కానీ ఏమవుతుంది, మెజారిటీ ఇళ్లలో ఒక పెద్ద రామాయణ మహాభారతాలు, మన వాళ్లే మన శత్రువులు అయిపోతారు, ఏడుపులు, పెడబొబ్బులు, శాపనార్థాలు, ఇంకేంటేంటో చెప్పలేం. అటువంటిది ఇక్కడ ఏమవుతుందండి, మీ ఇష్టం. సరే, అది ఆ పెద్ద స్టోరీ కొంతమంది ఇచ్చారంటారు, కొంతమంది ఇవ్వలేదంటారు, మోసం చేస్తారంటారు, వేరే విషయం. అయినా కానీ లాట్ ఆఫ్ థింగ్ వీరి అకౌంట్లో ఇచ్చినట్టుగా చెప్తారన్నమాట వీరి షేర్లో. సరే, అది ఒక బిజినెస్ పరంగా అయితే, ఇక్కడ స్పిరిచువల్గా మళ్ళీ చూసినట్లయితే ప్రతి నిత్యము పరమాత్ముడిలో ప్రవేశించడము, సాక్షాత్కారం కలిగించడం వీరికే కాకుండా తెలియకుండానే చుట్టుపక్కల చాలా మంది కూడా, కొంతమంది కానీ నిరాకార పరమాత్ముడు దర్శనం ఇవ్వటము, కొన్నిసార్లు శ్రీకృష్ణుడు, కొన్నిసార్లు విష్ణుమూర్తి, కొన్నిసార్లు ఓం ధ్వని అనిపించడం, కొన్నిసార్లు బ్రహ్మబాబా, వీరికి దాదా లేఖరాస్ పెట్టిన పేరే బ్రహ్మబాబా, నవ ప్రపంచానికి స్థాపన చేయబోతున్నారు కాబట్టి. అలా తెలియకుండానే చాలా మంది అలా అట్లా 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 ఒక సంఘటనలాగా స్టార్ట్ అయిపోయింది, ఒక సమూహంలాగా స్టార్ట్ అయిపోయింది. ఆ సత్సంగానికి మొట్టమొదటిగా పెట్టిన పేరే ఓం మండలి. ఏం పేరు? ఓం మండలి. అట్లా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సమస్యలు దూరం అయిపోవటం, చాలా ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళ, అట్లా చెడు అలవాట్లు దూరం అయిపోతున్నాయి అనేటువంటి ఒక న్యూస్ వైల్డ్ ఫైర్ లాగా మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి అక్కడ దగ్గర దగ్గర ఇంకా చాలా మంది రావటము, చాలా ఆకర్షితం అయ్యేటుంటారు. ఇదంతా ఇంకో పక్కనైతే ఇంకొక సైడ్ ఏమైపోయింది, ఎప్పుడైనా మంచికి పరీక్షలు తప్పవు. కొంతమంది ఎలా ఉన్నారు, ఈర్ష, ఎందుకంటే వాళ్ళకి నిజమైన భక్తి భావం కాదు, అరే మా గుడిలో భక్తులు అటు వెళ్ళిపోతున్నారనో, మా సత్సంగాన్ని రాకుండా అటు వెళ్ళిపోతున్నారనో, అంటే కొంతమంది అగేనిస్ట్గా తయారైపోయారు ఓం మండలికి. ఇంకొంతమంది ఎట్లా, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఒకరికేమో మంచి అలవాట్లు వెళ్ళాలనిపించింది, మరి ఇంట్లో కూడా ఏం చేస్తారు, చెడు అలవాట్లు, చెడు సాంగత్యం, దూరంగా ఉండాలనుకుంటారు కదా. అది ఇంట్లో నచ్చితే ఇద్దరికి పర్లేదు, కొంతమంది నచ్చని వాళ్ళు ఏం చేశారు, అరే వీళ్ళు అక్కడికి వెళ్ళబట్టి ఇలా మంచిగా తయారవుతున్నారు, మరి నాకు చెడు ఇవ్వట్లేదు, నాకు చెడు కంపెనీ ఇవ్వట్లేదు, నాకు చెడు విషయాల్లో సాంగత్యం ఇవ్వట్లేదు, రకరకాల విషయాలతోటి ఓం మండలి మీద కోపాన్ని పెంచుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, యాంటీ ఓం మండలి అని చెప్పి చిన్న గ్రూప్ తయారు చేసుకుని ఈ ఓం మండలిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ముందించాలి, బ్రహ్మబాబాని ఎట్లని ఫినిష్ చేయాలనుకునేవారు. రకరకాల కష్టాలు చెప్తుంటే చాలా పెద్ద స్టోరీస్ అవన్నీ, రాళ్లు వేయటం నుంచి కోర్టు కేసెస్ పెట్టడం, పికెటింగ్ అయితే కానివ్వండి, ఇళ్లు తగలు పెట్టడం అయితే కానివ్వండి, అక్కడికి వచ్చే వాళ్ళని జుట్టు పట్టుకుని ఇండ్లలో బంధించేట వాళ్ళు కానివ్వండి, తాళ్లతో కొట్టేవాళ్ళు, చేయింతో కొట్టేవాళ్ళు, రకరకాలుగా. కానీ ఎవరికైతే నిశ్చయం ఉందో, ఎటువంటి మానవ మాత్రలు కాదు ఇక్కడికి వెళ్ళే, స్వయంగా పరమాత్మ నుంచి లభించేటువంటి ప్రాప్తి ఇది, విశ్వంలో ఒకేసారి ఒక లభించేటువంటి ప్రాప్తి, మళ్ళా మళ్ళా లభించినటువంటి ప్రాప్తిని ఎవరు తెలుసుకున్నారో, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చేవారు, జ్ఞానాన్ని వినేటువంటి వాళ్ళు, అంటే పూర్తి సర్వ మతాలకు సంబంధించినటువంటి కానీ సర్వ భక్తికి ఆ సారాంశం అందేసరికి ఆత్మ గ్రహిస్తూ వచ్చిందన్నమాట. అక్కడ మీరు కొన్ని ఫొటోస్ ఇక్కడ చూసినట్లయితే అక్కడ ప్రతినిత్యం జరిగేటువంటిది పరమాత్మ ప్రవేశించటము, వారి క్లాస్ చెప్పడం మీరు చూస్తున్నారు, బ్రహ్మబాబాకి అత్యంత ఆ యొక్క డివైన్ లవ్ పిల్లలందరికీ ఇచ్చేటువంటి వారు, పిల్లలందరికి లెటర్స్ రాసేటువంటి వాళ్ళు, పైగా తపస్సు కూడా, తపస్వి మూర్తులు అన్నమాట అది. ఇంక ఈ ఫోటో మీరు చూసినట్లయితే కింద ఫోటో చూస్తున్నారు కదా, ఆ ఫోటోలో పికెటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా లేదు, మేము ఓమండలికి వెళ్తాము, స్వయంగా పరమాత్మ చెప్పేటువంటి జ్ఞానాన్ని మేము వింటామని నిశ్చయబుద్ధ చిన్న పిల్లలు కూడా చూసేటువంటి అనమాట. సో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇంకొక స్టేజ్ లో ఒక టెర్రరిస్ట్ ని కూడా మాట్లాడి బ్రహ్మబాబాని చంపేయమని పంపించారు. కానీ ఆ సిక్కు టెర్రరిస్ట్ ఎవరైతే బ్రహ్మబాబా దగ్గరకు వచ్చారో, బ్రహ్మబాబా యొక్క ప్రియమైనటువంటి ఆ వైబ్రేషన్స్ దగ్గరకు వచ్చేసారు చంపడానికి, కానీ బ్రహ్మబాబా దగ్గర రావడంతో అక్కడ గురునానక్ సాక్షాత్కారం మేరు ఆ కత్తి చంపడానికి వచ్చిన వ్యక్తి కత్తి పడేసి ప్రాధాయపడి మరి వెళ్ళిపోయారు. ఆ విధంగా రకరకాల అవన్నీ జరుగుతున్నాయి. సరే, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది 1950s లో, మళ్ళీ పరమాత్ముడు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఏమని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మీ బేస్ ని ఇండియాకి షిఫ్ట్ చేయమని. అప్పుడు అసలు సంగతి, ఎవరైతే అడ్డం పడుతున్నారో కష్టాలు పెడుతున్నారో వాళ్ళు కూడా కదిలిపోయారు. లేదు సారీ క్షమించండి, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాము అని రకరకాల ప్రాధాయపడ్డారు. అయినా కానీ పరమాత్మ డైరెక్షన్ అనుసారంగా వాళ్ళు చాలా 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 ప్రాపర్టీస్ ఉన్నా కానీ కొన్ని మహల్ని అక్కడ వదిలిపెట్టేసి 400 మంది తపస్వి మూర్తులతో, అందులో కూడా ఇంకా చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్లతోటి సింధ్ హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయ్యి మౌంట్ ఆబుకి త్రూ షిప్ ఓకా హార్బర్ లోకి. మీరు అక్కడ షిప్ చూస్తున్నారు కదా, అదేంటి అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సామాన్లన్నీ కొన్ని ఎంత తీసుకురావాలో అంత మరొక వారికే తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా ఇండియాకు వచ్చేస్తారు. మౌంట్ ఆబు అంటే అరావలి పర్వతాల మీద 4,800 feet హైట్ ఆల్టిట్యూడ్ హైట్. తిరుమల ఎంత తెలుసా హైట్? దగ్గర 4,800 feet హైట్ ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి మౌంట్ ఆబుకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక ప్లేస్ ని రెంట్కి తీసుకుని వీళ్ళందరూ 400 మంది ఆలోచించండి, వాళ్ళందరూ అక్కడ ఒక ప్లేస్ లో సెట్ అయ్యి 14 సంవత్సరాలు తపస్య అనగానే ఇంక తిండి అవి అన్ని వదిలేసి ఏదో అట్లా శూన్యంలో వెళ్ళిపోవటం కాదు. ప్రతినిత్యం వాళ్ళ కర్తవ్యం ఎలా ఉండేది, ఆశ్రమ సేవలు చేసుకుంటూ పరమాత్ముడు రోజు ప్రవేశించడం, ఈ జ్ఞానాన్ని తెలియచేయటము, మొట్టమొదటి జ్ఞానం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి గుహ్యత తెలుసుకోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇబ్బంది అంటే కష్టపడాల్సి వచ్చేటువంటిది, ఆ డెప్త్ లోకి వెళ్ళేటువంటి వాళ్ళు మెడిటేషన్లో వెళ్ళటం. అట్లా ఒకనొక స్టేజ్ లో ఏమైంది తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. కూర్చుని తింటే మరి బ్రహ్మబాబా తనకి ఎంత వీలైతే అంత తీసుకొచ్చేసి ఇక 400 మందికి అన్ని విధాలుగా పరిపాలన చూసుకోవాలి, వాళ్ళకి స్టడీస్ నుంచి హెల్త్ నుంచి వాళ్ళకి మెడిటేషన్ నుంచి ఆశ్రమ భోజనాల గురించి అన్ని చూసుకోవాలి కదా, బట్టల గురించి అన్ని, బయట ఇంకా సోర్స్ ఏం లేదు కదా. తన బ్రహ్మబాబా అన్లిమిటెడ్ తన యావదాసం చెప్పవచ్చు, వాళ్ళ పార్ట్నర్స్కు ఇంట్లో వాళ్ళు ఇచ్చేసింది ఇచ్చేసి తన మొత్తం కూడా ఈ పరమాత్మ యొక్క కర్తవ్యంలో స్వాహ. ఒక్క సంకల్పం కూడా, నేను ఈ చేతిలోకి ఇస్తే ఈ చేతికి ఎంత ఇచ్చాను కూడా తెలియదంట, అంత నిస్వార్థమైనటువంటి సేవాభావంతో తను త్యాగం చేశారు. కానీ ఒక స్టేజ్ లో ఎట్లా అంటే, ఎంత డిఫికల్ట్ పొజిషన్స్ అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్నం ఏం తినాలో కూడా తెలియదు, ఏమి ఉండేది కాదు. చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ కి పిల్లల్ని బాబా మార్నింగ్ మురళీ క్లాస్ అయిన తర్వాత కొండల మీదకి తీసుకెళ్లేవాళ్ళు, అక్కడ ఫ్రూట్స్ చిన్న ఫ్రూట్స్ ఉంటాయి, బేరీ పళ్ళని రేగి పళ్ళు అంటారు చూడండి, అలాంటివి తినేవాళ్ళు. అక్కడ కట్టెలు తీసుకొచ్చేవాళ్ళు ఆశ్రమానికి, అక్కడ నిప్పుతోటి అట్లా వంటలు చేసుకున్నా అటువంటి స్టేజెస్ కూడా. కానీ అక్కడ ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ ఓమండలి వాళ్ళని తపస్వీలు దేవీలు అనిపించేది, ఎవరు కూడా ఇంత కష్టాల్లో ఉన్నారని అనిపించేటువంటి కాదు. అక్కడికి వచ్చినప్పుడు 400 మంది చాలా మంది వాళ్ళ సింధ హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా రాయల్ ఫ్యామిలీస్, కానీ ఇక ఆత్మరూపంలో అందరూ కూడా ఒక విశేష దైవీ ఆత్మలు, తపస్వి ఆత్మలు. వాళ్ళు ఏం కర్తవ్యం చేస్తున్నారో తెలియదు, కానీ పరమాత్ముడు ఏ విధంగా తీసుకెళ్తే కళ్ళు మూసుకుని నిశ్చయ బుద్ధి విజయంతం తర్వాత ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్. సరే, 14 ఇయర్స్ అంటే అగైన్ దిస్ ఆల్ బిగ్ బిగ్ స్టోరీస్ అనమాట. ఇంకా ముందుకు వెళ్ళటం జరిగింది. 14 సంవత్సరాల తర్వాత పరమాత్ముడు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఇప్పుడు ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ బాధ్యత ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మీ యొక్క సోదర ఆత్మలకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఈ జ్ఞానాన్ని తెలియచేయవలసిన బాధ్యత మీదని. అప్పుడు మళ్ళీ ఆశ్చర్యపోయారు. సరే, పరమాత్మ ఏం చెప్తే అది మా జీవితానికి వేద అనుకుంటూ ఆజ్ఞానుసారంగా బయటకు వెళ్లారు. కొంతమంది లక్నోని, అలహాబాద్, ముంబై, ఢిల్లీ మొట్టమొదటి ఈ ప్లేసెస్కి వెళ్ళటం జరిగిందన్నమాట. అక్కడ ఈ సేవల్ని ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఆశ్రమ చెట్టు కిందనో లేకపోతే గూడెలలోనో బంధువుల ఇంట్లోనో అట్లా చెప్పడం, అట్లా వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పడం, అట్లా నెమ్మది నెమ్మదిగా ఈ సేవలు ప్రారంభమవుతూ వచ్చాయి. బాబా ముందుగానే చెప్పారు, బ్రహ్మబాబా మీరందరూ స్వయంగా పరమాత్మ పిల్లలు, కాబోయేటువంటి నవ ప్రపంచంలో ఒక దైవ స్వరూపంగా తయారయ్యేటువంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ మీకు పరమాత్మ అందిస్తున్నారు. మీరు ఈ జ్ఞానాన్ని ఈ సేవల్ని అందిస్తున్నారు, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి కాదు మీరు వెళ్ళేటువంటిది. మనీ ఫార్ములా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళి సేవ చేస్తున్నారు. ఒక స్టేజ్లో మీరు చూస్తే రకరకాల స్టోరీస్, చాలా బిగ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక వన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి వర్తమాన ప్రజెంట్ అడ్మినిస్ట్రేటివ్ జానకీ దాది గారు ఇట్లానే ఒక సేవా కేంద్రంలో, చిన్న సేవా కేంద్రం, ఎంత చిన్న సేవా కేంద్రం అంటే ఒక చిన్న రూమ్, అదే రూమ్లో మార్నింగ్ క్లాస్ జరిగేటువంటిది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే రూమ్లో కర్టన్ వేసుకుని ఒక సైడ్లో కిచెన్ కానీ బట్టలు ఉత్తుకోవటం కానీ అంత అదే ప్లేస్లో, నథింగ్ ఎల్స్. మళ్ళీ ఈవినింగ్ కానీ మధ్యాహ్నం వేరే క్లాస్ వస్తారనుకుని అప్పుడు అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ అందరి కింద కూర్చొని మళ్ళీ సత్సంగాన్ని వింటూ పరమాత్ముడు ఏ విషయాలు చెప్పారో ఆ విషయాన్ని తెలియచేయడం, అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి టైంలో ఒకసారి క్లాస్ అయిన తర్వాత మాట్లాడుతుంటూ ఆ క్లాస్కి వచ్చినటువంటి ఒక మాతాజీ ఏం చేశారు, ఒక లేడీ ఎందుకో ఆ కర్టన్ తీసి వెనకాలకి వెళ్ళారు. ఆ కర్టన్ తీస్తే సో కాల్డ్ కిచెన్ వాళ్ళది బయటకు ఏడుస్తూ వచ్చిందండి. ఎందుకమ్మ ఏడుస్తున్నామంటే అప్పుడు చెప్పిందంట ఆమె మిగతా స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ అంటే సత్సంగానికి వచ్చినట్టు సభ్యులతోటి, ఆవు పాలు ఇస్తుంది కానీ తినకపోతే ఎట్లా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావమ్మ, మనకి దాది గారు ఇంత చక్కటి క్లాస్ ఇంతకాలం చెప్తున్నారు, అసలు మనకి ఎప్పుడైనా బుద్ధి నడిచింది సరే వీళ్ళు ఎట్లా జీవితాన్ని జీవిస్తున్నా, అసలు ఏం తింటాం మనకేమన్నా అసలు అనిపించిందా, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇంత కప్పులు బియ్యం, ఇంత కప్పులు గోధుమ, అదేదో అన్ని కొంచెం కొంచెం ఉన్నాయి, ఇంకేం లేవండి అక్కడ, అసలు మనం ఎట్లా అనుకుంటాం. వాళ్ళు ఇంకప్పటికప్పటికి ఇంకా దాది ఉండి మేము తీసుకొస్తాం మేము తీసుకొస్తాం అంటే దాది గారు అన్నారు బాబా ఎవరు అడగొద్దన్నారు. చూడండి, కాదమ్మా బాబా అంటే పరమాత్ముడు ఇల్లు అంటే మా ఇల్లు కూడా, మాకు కూడా సౌభాగ్యం రావాలి కదా అని చెప్పేసి అప్పటికప్పటికి కొంతమంది కొన్ని పదార్థాలు, కొంతమంది వాళ్ళు చేయటువంటి వ్యాపారం కిరాణా దుకాణాలు అట్లా కొంతమంది కొన్ని ఉప్పు కొన్ని పప్పు బియ్యం అట్లా కొంచెం తీసుకొచ్చేసన్నమాట. దాది గారు రిక్వెస్ట్, చూడండి మీరు ఇప్పుడు నేను ఒక్కరు చూస్తున్నారు, మౌంట్ ఆబులో 400 మంది తపస్సు చేస్తున్నారండి, నెక్స్ట్ ఏం తినాలో కూడా తెలియదు కానీ పరమాత్మ ఏదో మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇంక పాపం వాళ్ళకి ఇంకా అనిపించి నిజంగా సేవలు అందిస్తున్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచించట్లేదు ఏంటి. పరమాత్మ కర్తవ్యంలో నేను నా వంతు నా ఉండాలి కాంట్రిబ్యూషన్ చేసి అప్పటికప్పటికి కొంతమంది బ్రదర్ని రిక్వెస్ట్ చేసి కొన్ని కొన్ని బస్తాలు అక్కడ పంపించారు మౌంట్ ఆబుకి. మళ్ళీ ఇంకొక స్టోరీ మౌంట్ ఆబులు చెప్తాను చండి. ఒకసారి ఇట్లాంటి సిచ్యువేషన్లో మధ్యాహ్నానికి ఏం చేయాలో ఏం తెలియదు, కానీ బాబా చెప్పారు ఈరోజు మీరు జిలేబీ తింటారు. బాబా ఈ ముసలోడు అయిపోయాడు కదా అందుకని ఇట్లా అంటున్నారేమో చెప్పి చిన్న పిల్లలు అక్కడ నవ్వుకున్నారన్నమాట అసలు. కానీ ఈ రెండు మీ బిలీవ్ 10:00 పోస్ట్ వచ్చింది, అందులో కొంచెం అమౌంట్ ఎంత వచ్చింది, అమౌంట్ నాకు కరెక్ట్ గుర్తులేదు, చాలా కొద్ది అమౌంట్, కానీ ఆ టైంలో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్ పిల్లలందరికీ మంచి భోజనాలు. అందులో జిలేబీ బాబా చెప్పారు, జిలేబీ కూడా తయారు చేసి పెట్టారు. కొంతమందికి ఎవరికైతే నిశ్చయం ఇది పరమాత్మ నిశ్చయం ఉందో, హా పరమాత్మ చెప్పాడు తప్పకుండా వస్తాను, కొంతమందికి అనుమానం అయ్యో అట్టెట్లా ఇట్టెట్లా మాకు అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారు, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము అనుకుంటారు. ప్రతి విషయంలో మనకు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఆ స్టోరీస్ ప్రతి విషయం మనకు అర్థమయ్యేటువంటి విధంగా మనకి హిస్టరీ చెప్తుంది. ఒకేవన్నీ ఒక విషయాలు నెమ్మదిగా క్రాస్ అవుతూ నెమ్మదిగా ఒకరి నుంచి ఒకరిలా సేవా కేంద్రాలు స్ప్రెడ్ అవుతున్నాయి. 1964 అప్రాక్సిమేట్లీ ఫస్ట్ ఇంటర్నేషనల్ సర్వీస్ జపాన్లో స్టార్ట్ అయింది. ఆ పిక్చర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కింద జపాన్ ఫస్ట్ సర్వీస్. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని దేశాల్లోకి విస్తరించబడిన సేవలు 137 కంట్రీస్. అట్లా స్టార్ట్ అయినటువంటి 75 ఇయర్స్ ప్లాటినం జూబ్లీ క్రాస్ అయిపోయింది, 80 ఇయర్స్ క్రాస్ అయిపోయింది, 83 ఇయర్స్ కూడా క్రాస్ అయ్యి 84 వెళ్తుంది. అంటే మన భారతదేశ స్వాతంత్రానికంటే ముందు ప్రారంభమైనటువంటి ఆ మహోద్యమంలో మనందరం భాగం. మరి సంతోషంగా అనిపిస్తుందా? ఎస్, లెట్ సెలబ్రేట్, యు ఆర్ పార్ట్. ఎస్, మీరు ఎంత విశేషమైనటువంటి ఒక మహాకార్యంలో భాగంగా ఉన్నారో మిమ్మల్ని మీరు జస్ట్ చూసుకుని అప్రిషియేట్ చేసుకోండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 80 ఇయర్స్ సెలబ్రేషన్లో ప్రైమ్ మినిస్టర్, ఆ టైంలో కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉండేవారు అన్నమాట, వారు అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పారు, చాలా నాకు బాగా నచ్చింది, ఐ వాంట్ రిపీట్ ఆల్సో. మోడీ గారు ఏం ప్రమిస్ ఏం చెప్పారంటే, నేను ఎన్నో సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థల్ని గురువులు చూస్తూ వస్తున్నాను, ఏ సంస్థ అయినా ప్రారంభమైన కొద్ది సంవత్సరాలు చాలా శక్తిశాలిగా చాలా చక్కగా నడుస్తుంది, కొన్ని 5 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మహా ఉంటే నడిచినాయేమో, దాని తర్వాత ఆ యొక్క స్పిరిట్ ఏ ఉద్దేశంతో ప్రారంభపడ్డాయో అంత ఉండేది కాదు, ఆ మెయిన్ గురువు వెళ్లడంతో మళ్ళా నార్మల్ అయిపోవడం అట్లా జరుగుతుంటది. కానీ బ్రహ్మకుమారి సే వన్ ఈస్ ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ఈవెన్ 8 ఇయర్స్ తర్వాత కూడా ఇట్ ఈస్ స్ప్రెడింగ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్యూరిటీ ఎనర్జీ అని చెప్పేసి చాలా అప్రిషియేట్ జరిగింది. కరెక్టే కదండి, 83 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా స్ప్రెడింగ్ అండ్ ఇప్పుడే పుట్టినటువంటి ఒక లేగదూడలాగా ఎనర్జీ దగ్గర సేవ చేయడం చిన్న విషయం అండి. ఎందుకు ఇది ఒక మానవ మాతృల కర్తవ్యం కాదు, బ్రహ్మా బాబా కూడా గురువు మనకి కాదు, వన్ ఆఫ్ ద పరమాత్మ పిల్లలు, సీనియర్ బ్రదర్, దాదాను కూడా చెప్తూ ఉంటామన్నమాట. కానీ ఇక్కడ పవర్ బిహైండ్ బ్రహ్మకుమారీస్ ఏంటి మనకు అర్థమైపోయింది లాజిక్, స్వయంగా సర్వశక్తివంతుడు, సుప్రీం పవర్ హౌస్ ఇస్ ద బ్యాక్, ఇది మానవతల సంస్థ కాదు. సరే, ఇక్కడ కొన్ని ఫొటోస్ చూసినా, వివిధ కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీస్ ప్రోగ్రామ్స్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్ రావటము ఇక్కడ చూస్తున్నారు. మనం ఒకటి చూస్తారు కదా, ఈ 21st జూన్లో 30,000 మంది రెడ్ ఫోర్ట్ ముందు గవర్నమెంట్ స్పెషల్ ఇన్విటేషన్తో గవర్నమెంటే ల్యాండ్ ప్రొవైడ్ చేసి మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది, వెంకయ్యనాయుడు గారు మొన్న 21st నాడు ఆ కార్యక్రమంలో ఫొటోస్ మీరు చూస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల విఏపీస్ కానీ, ఫిలిం యాక్టర్స్ కానీ రకరకాల సేవా కార్యక్రమంలో శాంతర్కి రావటము, ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ కూడా మన శాంతర్లో జరిగింది, ఆ పిక్చర్స్ మీరు చూస్తున్నారు. తర్వాత ఇంకా ఇక్కడ పొలిటీషియన్స్ కానీ ఇండివిజువల్ ఫొటోస్ చూస్తున్నారు. కింద మీరు చూస్తున్నారు పివి సింధు, ఇక్కడ ఎందుకు వచ్చింది తెలుసా, ఇక్కడ ఫోటో ఎందుకు పెట్టాను తెలుసా, ఒలింపిక్స్కి వెళ్ళక ముందు, ఒలింపిక్స్ నుంచి సింధు గారి మొత్తం లైఫ్ టర్న్ అయిపోయింది కదా, సిల్వర్ మెడల్ వచ్చిన తర్వాత బ్రహ్మకుమారి స్లో రాజయోగా మెడిటేషన్ నేర్చుకుని వెళ్లారు. ఆ రాజయోగా మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఒలింపిక్స్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందారు. అయితే ఇండియాకి వచ్చింది, హైదరాబాద్కి వచ్చినటువంటి రోజేమో అక్కడ గవర్నమెంట్ పెద్ద ప్రోగ్రామ్ బాలయోగి స్టేడియంలో పెట్టారు. ఆ నెక్స్ట్ డే వెంటనే శాంతి సరోవర్కి వచ్చి థ్యాంక్స్ చెప్పారు మీడియా ముందు మైక్లో. తను చెప్పిన విషయాలు తెలుసా, నేను ఫిజికల్గా, అంటే సింధు చెప్పిన విషయాలు, నేను ఫిజికల్గా అన్ని విధాలుగా ట్రైన్ అయ్యాను, ఆల్ టిప్స్ టెక్నిక్స్ అన్నీ గుర్తున్నాయి, కానీ ఒకటి ఉండే, ఒక తెలియని అందరి లోపల ఆత్మవిశ్వాసము, లేకపోతే ఒక వెలితి అట్లా ఉండేటువంటి. మెడిటేషన్ ఎప్పుడైతే నేర్చుకున్నానో, పరమాత్మను శివబాబుని ఎప్పుడైతే గుర్తు చేసుకున్నానో, ఒక పారమైనటువంటి శక్తి నాకు లభించడం స్టార్ట్ అయింది. ఈవెన్ అక్కడ ఒలింపిక్స్ ఆడేటప్పుడు ఆ టోర్నమెంట్లో కూడా ఆ శక్తితో కనెక్ట్ అయ్యుకుని నేను ప్రతి స్టెప్ ముందుకు పెట్టాను, అపారమైన శక్తి నన్ను ముందుకు తీసుకెళ్లింది అని చెప్పారు. ఇప్పటికి కూడా విపరీతమైన టూరింగ్లో ఉంటారు, హైదరాబాద్కి వచ్చినప్పుడు స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు సైలెంట్గా బ్రహ్మకుమారి శాంతిసర్కి వస్తారు, కాసేపు మెడిటేషన్ చేసుకుంటారు, కార్యక్రమంలో భాగం పంచుకుంటారు, సిస్టర్స్ని బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తారన్నమాట అట్లా. సో ఇవన్నీ హైదరాబాద్లో కానీ డిఫరెంట్ ప్లేస్లో. అబ్దుల్ కలాం గారు ఇస్ వెరీ క్లోజ్ ప్యాటర్న్ ఆఫ్ బ్రహ్మకుమారీస్. కొన్ని హెల్త్ ప్రాజెక్ట్స్ కూడా అబ్దుల్ కలాం గారు, ఇది లైక్ అఫీషియల్ దిస్ థింగ్, రకరకాల ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూస్గా బ్రహ్మకుమారీస్తో పాటు వస్తుంటారు. ఇక్కడ ప్రెసిడెంట్ రూపంలో ఉన్నప్పుడు స్వయంగా దాది గారి బ్లెస్సింగ్స్ తీసుకుని మౌంట్ ఆబుకి వచ్చినటువంటి ఫోటో, ద ఫస్ట్ ప్రెసిడెంట్ హూ విజిటెడ్ మౌంట్ ఆబు ఇన్ పొజిషన్. కింద ఫిలిం యాక్టర్ గ్రేసి సింగ్, శివాని సిస్టర్ అందరూ తెలుసు కదా, వారు చెప్పేటువంటి స్పష్టత కారణంగా, టీవీలో కారణంగా కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు వారి ప్రవచనాలు కూడా వింటూ ఉంటారు. సో పైన ఏం చూస్తున్నారు, ఇంకా గల్ఫ్ కంట్రీస్లో ముస్లిమ్స్ ఎంత కట్టర్ ఉంటారు తెలుసు కదా, పెద్ద బిజినెస్ మెన్నే వాళ్ళందరూ, కానీ వెనకాల కట్టర్. అటువంటి స్ట్రిక్ట్ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు కూడా అక్కడ షేక్ జానకిదాదితో పాటు కూర్చోవటం అనేది ఒక ఆశ్చర్యమైన విషయం. అదర్వైజ్ ఈ ఆర్గనైజేషన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ని వాళ్ళు ఒప్పుకోరు. దుబాయ్ లో కూడా మన బ్రహ్మకుమారి సెంటర్ కి అఫీషియల్ గా వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగిందంటే మీరు ఊహించవచ్చు ఎంత విశేషమైనటువంటి సేవలు బ్రహ్మకుమారి సమాజానికి అందిస్తున్నారో, ఎలా యాక్సెప్టెన్స్ జరుగుతుందో. ఇవి 50 కంట్రీస్ నుంచి బతుకమ్మ సందర్భంలో శాంతి సరోవర్లో జరిగిన పర్ఫార్మెన్స్. వాళ్ళు విదేశాల్లో ఉంటూ కూడా భారతీయ సంప్రదాయాలకి లైక్ చేసి ఇక్కడ డాన్సెస్ కానీ కల్చర్ కానీ అడాప్ట్ చేసుకున్నారు. వారి పర్ఫార్మెన్స్ ఇక్కడ గవర్నమెంట్ ద్వారా జరిగినాయి. సో ప్రెసెంట్లీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరండి, దాది జానకి గారు. వారి వయసు ఎంత, కేవలం 104. ఎంత, 104 అయినా కానీ వారు యాక్టివ్గా ఉంటారు, చక్కటి మెమరీతో ఉంటారు, ఫ్రెష్ మైండ్తో ఉంటారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ప్రపంచంలో ఎక్కడో చోట ట్రావెల్ చేసి వారు సేవలు అందిస్తుంటారు. మనం చేయలేం కూడా, జెట్ లాగ్ లేకుండా మెడిటేషన్ శక్తి అని చెప్తుంటారు అన్నమాట. ఇవి మౌంట్ ఆబూలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్. మధ్యలో శాంతివన్లో డైమండ్ హాల్ అంటారు. 25,000 మెంబర్స్ కూర్చుని ఒకసారి మెడిటేషన్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ బిల్డింగ్. మిగతా ప్రెమిసెస్ ఇవి. ఇంటర్నేషనల్లీ కొన్ని సెంటర్స్ మీ పిక్చర్స్ ఇక్కడ చూస్తున్నారు, రష్యాలోను అమెరికాలోను లండన్లోను ఆ పిక్చర్స్ ఇవన్నీ. ఇది ఎస్ క్లాప్స్ ఎంజాయ్. ఎస్ శాంతి సరోవర్లో మనం ఎక్కడైతే ఉన్నామో ఆ పిక్చర్స్. ఇది సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ రిట్రీట్ సెంటర్. నార్త్ ఇండియాలో అయితే ఢిల్లీలో, సౌత్ ఇండియా బిగ్గెస్ట్ సెంటర్ శాంతి సరోవర్లో. ఆ శాంతి సరోవర్లో మనం ఉన్నాము. అయితే ఈ పిక్చర్స్ అన్ని చూస్తూ ఈ విషయాలు వింటూ చాలా మంది కొన్ని డౌట్లు వచ్చేసినాయి. మా దగ్గర ఒక మిషన్ ఉంది, మీ డౌట్లు మా దగ్గరకు వచ్చేసినాయి. మీ డౌట్లు మా దగ్గర లీక్ అయిపోయినాయి, చెప్పంటారా? విశేషం కొత్త వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఇంత పెద్ద సర్వీస్ ప్రాజెక్ట్స్ అని చూస్తున్నారు కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా, వస్తే డౌట్ ఎందుకు రాదండి? డౌట్ మాకు తెలిసిపోయింది, ఎందుకంటే డౌట్ రావటం సహజం. ఈ రోజుల్లో ఇంకా విశేషంగా మీడియా అని రకరకాల సమాజంలో ఉన్నటువంటి ఆ విషయాలు, ఈ విషయాలు తెలిసినప్పుడు తప్పకుండా మనం చూసినప్పుడు విషయాలు డౌట్ వస్తుంది. అయితే ఈ ఫైనాన్స్ పాలసీ ఏంటో తెలుసా? ఇక్కడ సింపుల్ టెక్నిక్. ఒక చిన్న పిల్లవాడికి తల్లిదండ్రుల ప్రేమకి ఎంత ఛార్జ్ చేస్తారు బాగుంటుందండి అమ్మా? తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అందించడానికి ఎంత ఛార్జ్ చేస్తే బాగుంటుంది చెప్పండి కాస్త. మరి పరమాత్మ ప్రేమకి, వారిచే శక్తికి మీరు ప్రపంచంలో ఎంత డబ్బులు ఇస్తే మీకు ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుందండి? ఇవ్వగలుగుతామా? దీని కథల రూపంలో భక్తులు చూపించారు శ్రీకృష్ణ తులాభారం. ఏమైంది అక్కడ? ప్రేమతో ఒక తులసి దళం పెడితే నిజంగా ఫిజికల్ గా దాని మీనింగ్ ఉంటుందా? స్పిరిచువల్ ఏదో ఆధ్యాత్మిక దీని వెనకాల ఏదో మీనింగ్ ఉంటుంది కదా. ఆ మీనింగ్ ఇది అనగా, ఇక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఎక్కడా ఎటువంటి ఫీజెస్, ఛార్జెస్, డొనేషన్ రైజింగ్ కానీ, నో డొనేషన్స్ అంటే డొనేషన్ రైజింగ్ కోసం ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ పెడతారు దానికి వచ్చిన డబ్బులు డొనేషన్ రైజింగ్, అటువంటివి కూడా ఎక్కడా ఉండవు ఇక్కడ. కానీ ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే సింపుల్ టెక్నిక్. ఉమ్మడి కుటుంబాలు తెలుసా? ఉమ్మడి కుటుంబంలో ఎట్లా నడుస్తుంది వ్యవస్థ? ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి తగ్గ అనుసారంగా ఇంటి పెద్దకి కొంచెం అమౌంట్ ఇస్తారు. ఆ పెద్ద అందరు కలిపి భోజనం ఉండటం కానీ వ్యవస్థలు కానీ అని చూసుకుంటారు కదా. అదేవిధంగా మొట్టమొదటి నుంచి పరమాత్మ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది స్వయంగా పరమాత్మని ఇల్లు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు స్వయంగా పరమాత్మని పిల్లలు. ప్రపంచంలోనతో డబ్బంతా ఇచ్చినా కానీ ఒక్క నిమిషం శాంతిని, ఒక్క నిమిషం భాగ్యాన్ని, అదృష్టాన్ని కొనలేరు. కాబట్టి ఇక్కడికి ఎవరికైతే వచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ సేవల కారణంగా నా జీవితం బాగైంది, మిగతా మంచి కార్యాలు కూడా నా వంతు సహాయం అందించాలనేటువంటి కోరిక, సంకల్పం ఎవరైతే ఉంటుందో వాళ్లే కంట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎస్ ఎస్ ఇంకో సింపుల్ అండి. మనం ఈ కార్యక్రమం నచ్చిందా? ఎవరికి నచ్చింది చేతండి? వెరీ గుడ్. ఎవరికి నచ్చలేదు చేతండి కదా? అందరికి నచ్చింది కదా. ఒక్క విషయం ఆలోచించండి, మనకంటే ఎవరైతే ముందు వచ్చారో, అనేక సంవత్సరాల నుంచి ఈ సేవలు తీసుకుంటున్నారో, వారు కాంట్రిబ్యూట్ చేయబట్టే కదా మనకి ఈరోజు ఈ ఫెసిలిటీ లభించింది. మరి ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ అంటే డొనేషన్ ఇచ్చారో వారికి ఎంత భాగ్యం అయి ఉండాలో ఆలోచించండి. మీకంటే ముందు ఇంకొక ప్రోగ్రాం జరిగింది, దానికంటే ముందు ఇంకొక ప్రోగ్రాం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ హాల్ బ్రహ్మకుమారి సేవా కేంద్రాలు అన్నింటి సంబంధించి మీకు విషయాలు చెప్తున్నా. అలా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకంటే ముందు వచ్చి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఇన్వెస్ట్ అంటే నేను కావాలని చెప్తాను ఇన్వెస్ట్మెంట్ వర్డ్, బిజినెస్ టర్మ్స్ ఆలోచించుకున్నట్లయితే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఈరోజు ఒక రూపాయి ఉండొచ్చు, అదే షేరు రేపు పొద్దున 100 రూపాయలు ఎట్లవుతుంది? దాని యొక్క వాల్యూ పెరగటం అట్లా. సో ఎంత పేరు ఎంత షేర్ పెరుగుతుందో అంతగా వీళ్ళకి డబ్బులు పెరిగినట్లే కదా షేర్ హోల్డర్స్కి. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో బిజినెస్ టెర్మినాలజీ ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఎప్పుడో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంతెంతగా సేవ చేసి ఎంతమందికి ప్రాప్తిని అందిస్తుందో అంతగా ఆ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి అదృష్టం అనండి, భాగ్యం అనేది యాడ్ అవుతుందా లేదా? ఇప్పుడు మీరు ఇంతమంది సంతోషపడ్డారు కదా, భవిష్యత్తు కూడా బంగారంగా తయారవుతుంది కదా, దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఖాళీ వదిలేస్తారు పరమాత్ముడు? నో, ఎంత ఇస్తుండొచ్చు కాక. అదేవిధంగా కాన్సెప్ట్లో ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు మనస్ఫూర్తిగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, తినడానికి కూడా ఏమి ఉండేది కాదు, అయినా కానీ ఎవరైతే అవసరమైన టైంలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఇంకెంత ప్రాప్తి కలుగుతుండొచ్చండి, క్యాలిక్యులేట్ చేయలేరు. ఇంకొకటి, మనము అలవాటు ఎలా అయిపోయిందంటే ధన సహాయం చేయాలి అంటే పేరు కూడా కావాలి అందులో. పలానా స్వామి 100 రూపాయలు మైక్లో చెప్పాలి, వారిని చూసి ఇంకొకరు 101 రూపాయలు ఇవ్వాలి, వారిని చూసి ఇంకొకరు 400 రూపాయలు ఇవ్వాలి, చూస్తుంటాం కదా. ఇంకొన్నిసార్లు కుర్చీ డొనేటెడ్ బై సో అండ్ సో, టేబుల్ డొనేటెడ్ బై సో అండ్ సో, ఆ పేర్లు కూడా కనిపిస్తుంటాయి. కానీ బ్రహ్మకుమారి దగ్గర కనిపించినటువంటి విషయాలు ఎందుకు కనిపించావు అంటే పరమాత్మ ముందుంచి ఏం చెప్పారు, గుప్త సేవ, మహాసేవ. ఇక్కడ ఏది చూసినా ఫర్ ఎగ్జాంపుల్ మైక్ డొనేటెడ్ బై సో అండ్ సో అన్నారనుకోండి, ఈ మైక్ని చూసినప్పుడల్లా మీకు ఆ వ్యక్తి గుర్తొస్తారు కానీ భగవంతుడు గుర్తురారుగా. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా కానీ ఒక నిస్వార్థమైనటువంటి నిశ్చలమైనటువంటి వాతావరణం ఉండేసరికి ఒక అలౌకిక శక్తి, ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ మీద మనకి ఆలోచన వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మకుమారి ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ కూడా ఫీజెస్ ఛార్జెస్ ఉండవు, కానీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు జన్మజన్మకు ఉపయోగపడుతుంది. మనం ఈ డబ్బు ద్వారా కూడా ఎంతో పాపాలు చేశామండి, డబ్బుని తెలియకుండా వ్యర్థం చేశాము, పాపాలకు ఉపయోగించాము. మరి అత్యంత సృష్టి పరివర్తన గావించేటువంటి ఒక మహాయజ్ఞంలో నా వంతు ఒక సహాయం చేస్తే ఎంత బాగుంటుందని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు స్వతహాగా చేస్తారు. వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, నేను ప్రాక్టికల్గా నా ఎగ్జాంపుల్ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. నేను ఎప్పుడైతే జాబ్ చేస్తుండేవాడిని ఐటీఓలో, నాకెవ్వరు చెప్పలేదు, నాకే నేను ఒక పర్సంటేజ్ పెట్టుకున్నా, నాకు వచ్చే దాంట్లో నేను ఇంత పర్సంటేజ్ స్వాహ. అది ఎంత ఇస్తామని చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకు అంటే నాకు కావలసిన ప్రాప్తి శక్తి పరమాత్మ నుంచి లభిస్తూనే ఉంటుంది స్వయంగా. ఇప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్తారు, రాజు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ ఎంత వాల్యుబుల్ ఉంటుంది, కానీ అటువంటిది స్వయంగా పరమాత్మని కర్తవ్యానికి నేను హెల్ప్ చేస్తుంటే పరమాత్మ ఖాళీగా వదులుతాడు నన్ను? వదలండి, పరమాత్ముడు ఏది తీసుకోరు, మనం ఏది ఇచ్చినా అది తిరిగి మనకే వస్తుంది. అందుకని ఇక్కడ సేవ మూడు విధాలుగా చెప్తారన్నమాట, తన్ మన్ ధన్. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చే లోపల ఇక్కడ రకరకాల సేవా కార్యక్రమాలు రూమ్ క్లీన్ అయిపోయింది, మన క్లాస్ కావడంతో మనం అక్కడికి వెళ్ళాం, అక్కడ భోజనం తయారైపోయినాయి. అంటే ఎవరో ఒకరు తెలియకుండా ఇక్కడే కాదు మన సేవా కేంద్రాల్లో కూడా సత్సంగానికి వస్తారు, అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ ఎంత కష్టపడి వాళ్ళ బ్రహ్మముహూర్తంలో వేస్తారు, హాల్ క్లీన్ చేసేసుకుంటారు, మళ్ళా మెడిటేషన్ చేసుకుంటారు, మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళని హెల్ప్ చేసుకుంటారు, క్లీన్ చేసుకుంటారు. కొంతమందికి ఎలా అనిపిస్తుంది, ఓహో మన సిస్టర్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు హెల్ప్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. మనసు ద్వారా కూడా మనం హెల్ప్ చేయాలి, వైబ్రేషన్స్, ధనము ద్వారా సేవ చేయాలి. మనం ఇచ్చేటువంటి చిల్లి గవ్వలకి ప్రతిరూపంగా పరమాత్ముడు మనకే ఇస్తుంటారు. సో ఫైనాన్షియల్ పాలసీ అనుసరం లాస్ట్లో ఇంకొక విషయం చెప్తా. ఒకసారి మీడియా వాళ్ళు మన దాదీ గారిని అడిగారంట, దాదీ మీరు పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా, ఇన్ని కోటి రూపాయలు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అన్నారంట. దాదీ చిన్న ఫార్ములా చెప్పారు, ఏమని అంటే, అయ్యా మాకు ఇన్ని సెంటర్స్లో కలిపి 2 లక్షల మంది ఉన్నారు. చిన్న ఫార్ములా, నేను ఎప్పుడు చెప్పే విషయము 20 ఇయర్స్ బ్యాక్ విషయం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 పర్సన్ 1 డే 1 రూపీ, ఆ టైంలో సుమారు 5-6 లక్షల మంది ఉన్నారనుకోండి. ఉదాహరణకి 1 పర్సన్ 1 డే 1 రూపీ, పెద్ద ప్రాజెక్ట్స్ కస్టమర్ క్యాలిక్యులేట్ చేయండి, బిజినెస్ మెన్ కదా, ఇంటూ సో మెనీ ల్యాక్స్ పర్ డే. ఒకరిగా ఎవరికైనా పాసిబిలిటీ ఉందనుకోండి, 1 రూపాయి బదులు 10 రూపాయలు ఇవ్వచ్చేమో. ఆ విధంగా అందరూ కలిసి సహయోగంతో ఈ మహాకార్యం ముందుకు వెళ్తుంది. ఎస్, యూ కెన్ ఎంజాయ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది కలిసినప్పుడు కూడా అట్లా ఇంత ఫెసిలిటీస్, ఇంత అరేంజ్మెంట్స్, అసలు దీనికి ఏమి చార్జ్ చేయకుండా వాలంటీర్ అని పెట్టేస్తారు, మరి ఎంతో చెప్పాలి కదా, మాకు ఎంతో చెప్పాలి కదా అంటున్నారు. చెప్పండి, ఇదే మాకు వాళ్ళు అన్నటువంటి, మరి మాకు బయట ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఒక పూట ఒక ప్లేట్కి ఎంత చార్జ్ చేస్తారు వాళ్ళు అంటున్నారు. మాకు తెలియదండి, మీకే తెలుసు అని చెప్పేస్తామట. రూమ్ కింద చార్జ్ చేస్తారు, ట్రైనింగ్ హాల్ కింద సపరేట్ అంటే చార్జ్ చేస్తారు, ఎక్స్ట్రా టైం కింద చెప్తారు, చెక్ ఇన్ టైం చెక్అవుట్ టైం ఎన్ని పెట్టుకుంటారండి, మరి మీరు అందులో సగమన పెట్టాలి కదా అంట. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ఒకరుండి 5,000 చెప్పండి, 10,000 చెప్పండి, లేదా మాకు అక్కడికి వెళ్ళి మేము బియ్యం పంపిస్తామని మీకు వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పారంట. మీ ఇష్టం, అది మేము ఇక్కడ అడగము, కానీ అడగకుండా చేసేటువంటి వాటికి ప్రాప్తి ఎక్కువ అని చెప్తారన్నమాట. సో ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాలు ఎవరైతే బెనిఫిట్ తీసుకుంటారో వాళ్ళు స్వతహాగానే ఈ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ ఫైనాన్షియల్ పాలసీ. నెక్స్ట్ ఇంకొక విశేషత, చాలామంది డౌట్ కూడా వస్తుంటుంది ఇక్కడ, మహిళలకు సంబంధించిన ఉంటుంది. బ్రహ్మకుమారిస్లో విశేషంగా మహిళలకి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతని, పవిత్రమైనటువంటి స్థానాన్ని, విలువతో కూడినటువంటి స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. చెప్తారు కదా, ఎత్ర నార్యంతు పూజతే తత్ర దేవతాయనమంతే. విశేషంగా మహిళా శక్తిని మనము తెలియకుండానే చాలా అదివిదొక్కు పెట్టాము. పురుషాహంకారము ఏం చేసేస్తుంది మహిళల్ని, విశేషంగా ఈ సంస్థ స్థాపన అయినప్పుడు ఆ టైం 1936 ఆ ప్రాంతంలో మహిళల్ని కేవలం ఒక ఆట వస్తువుగానో, ఇంటి పని చేసే వస్తువుగానో, పిల్లలకు అనేటువంటి వస్తువుగానో, లేకపోతే మందబుద్ధిగా ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ గానో చూసుకునేవాళ్ళు. కానీ పరమాత్ముడు వచ్చి ఏం చెప్పారు, నవ ప్రపంచాన్ని స్థాపన చేయాలంటే మేల్ ఫిమేల్ ఎనర్జీస్ రెండు ఒక ఈక్విలిబ్రియం కావాలి. ఆ మహిళా శక్తిలో ఉన్నటువంటి పాలనా శక్తి, ఆ ప్రేమ, ఆ పవిత్రత అనేటువంటి అద్వితీయమైనటువంటిది. కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారిస్లో ఆల్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ని ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లని చెప్పి ఇది ఉమెన్ ఆర్గనైజేషన్ కాదు, అందరికి సంబంధించి ఉంటుంది. కానీ మహిళల్ని ముందు పెట్టడం జరుగుతుంది, బ్రదర్స్ ఉన్నారు లైక్ బ్యాక్ బోన్, నిస్వార్థంగా ఎస్ యూ ఒక కోఆపరేషన్ మోడ్ అన్నమాట. అందువల్లనే విశ్వంలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ ఇది బ్రహ్మకుమారిస్. ఎస్, సో మహిళా శక్తికి ప్రాక్టికల్ స్వరూపం కూడా ది సేఫెస్ట్ హైయెస్ట్ డిగ్నిఫైడ్ ప్లేస్ కూడా బ్రహ్మకుమారిస్లో మీరు చూస్తారు. ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ ఇటువంటి గురువులు ఇక్కడ లేరు, మనుషుల గురువులు ఎక్కడా లేరు. గురువులు ఎవరు, గురువుకే గురువు అయిన సద్గురువులకి సద్గురువు అయినటువంటి స్వయంగా పరమాత్ముడు. ఇక్కడ వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళ కాళ్ళు కడిగిన తల మీద వేసుకోవాలి, వాళ్ళని మహిమ చేయాలి. నో, అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈస్ వన్ స్పెషాలిటీ. ఇంకా స్పెషల్ డిసిప్లైన్స్, జీవితంలో ధారణ విషయాలు చేయాలనేటువంటి ముఖ్యంగా. ఇప్పుడు మీకు ఎంతమంది లెక్చర్స్ చెప్పినా, ఎంతమంది కనిపించినా, ప్రతి ఒక్కరు బ్రహ్మకుమారిస్లో వాళ్ళకంటూ వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి కష్టపడి పనిచేస్తున్నట్టు వాళ్ళేమి. ఇక్కడ గివింగ్ ఈజ్ ఓన్లీ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ ద లైఫ్. మెజారిటీ వాళ్ళ జీవితంలో వాళ్ళ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. ఇంకా బ్రహ్మకుమారి సెంటర్స్ చాలా మంది సిటీస్లోనే అనుకుంటారు, లేదండి విలేజెస్లో కూడా ఉన్నాయి. చాలా మంది మీకు తెలిసి ఉండి వచ్చారు కూడా కాబట్టి 80% బ్రహ్మకుమారి శాఖలు విలేజెస్ రిమోట్ ఏరియాస్లో కనిపిస్తాయి. ఇంకా డెడికేటెడ్ పర్సన్స్ గురించి కూడా ఎవరు సమర్పితంగా ఉంటారు అనేటువంటి విషయం కూడా చాలా మంది డౌట్ ఉంటుంది. కొంతమంది అపోహం ఏంటి తెలుసా, బ్రహ్మకుమారికి వెళ్తే మిమ్మల్ని రానిరు ఇంకా వాపసు, అక్కడికి వెళ్తే మిమ్మల్ని వైట్ డ్రెస్ వేసుకోమంటారు అని రకరకాల అంటారు. అటువంటిది ఏమీ లేదండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి రావటంతో ఇక్కడ పెట్టుకోవాలనేటువంటి ప్రక్రియ అసలు ఇక్కడ లేనే లేదు. ఇక్కడ విశేషంగా ఏంటంటే మీరు మీ ఇళ్లలో ఉంటూ మీ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మిక మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోమని పరమాత్మ ఫస్ట్ ఫార్మ్ నుంచి అదే నడుస్తుంది ఈ యజ్ఞం నుంచి. కాకపోతే ఒక 1-2% ఆఫ్ ద పీపుల్ సమర్పిత భావంతో కంప్లీట్గా ఇక్కడ డెడికేట్ అయ్యి సేవలు అందిస్తుంటారు. ఎందువల్ల, ఎందుకంటే ఈశ్వరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఉదాహరణకి మీరు బ్యాంకులో ఒక పని అనుకోండి, లేదా కిరాణా దుకాణం మీ ఎగ్జాంపుల్ చెప్తాం. కిరాణా దుకాణంలో పప్పులు కావాలి 1 కిలో, నేను వెళ్తాను 1 కిలో పప్పులు తీసుకుని వచ్చేస్తాను, నాకెంతసేపు పని, 5 నిమిషాల పని. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ 5 నిమిషాల నా పని అక్కడ సార్థకం కావాలి అంటే పెద్ద వ్యవస్థ డెడికేట్ దానికి వర్క్ చేస్తుండాలి. నేను 5 నిమిషాలకు వస్తా అని చెప్పేస్తే అది కిరాణా వాళ్ళు కూడా 5 నిమిషాలు వచ్చి ఓపెన్ చేసి పెట్టాడు కదా, నాలాగా ఇంకెంతోమంది వచ్చి తీసుకుంటుంటారు కదా. అదేవిధంగా మన ఈశ్వర సేవా కార్యక్రమాలు సేవా కేంద్రంలో కానీ ఇక్కడ కానీ డెడికేట్గా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే మినిమం 4 to 5 ఇయర్స్ ఆఫ్ ఈ ఆధ్యాత్మ చింతనలో ఉంటూ వాళ్ళ బాధ్యతల అనుసారంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క స్వీకృతి అనుసారంగా ఇక్కడ డెడికేట్గా ఉంటారు. ఇంకొక విశేషం, ఇక్కడ డెడికేట్ మెంబర్స్ ఎంత శాలరీ తీసుకుంటారండి? ఒక పూజారి అయినా శాలరీ తీసుకుంటారేమో, ఒక ప్రీస్ట్ అయినా ఇమామ్ అయినా కానీ ఒక శాలరీ తీసుకుంటారేమో, కానీ ఇక్కడ ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా శాలరీ ఇన్సెంటివ్స్ తీసుకోరు. ఒక్క రూపాయి శాలరీ తీసుకోకుండా అనేక రకాల సేవలు ఉదయం నుంచి రాత్రి వరకు ఎందుకు చేయాలండి? మీకోసం మీరేమైనా పరిచయం ఉన్నారు ఇక్కడ వాళ్ళకి? మీకు తెలుసా ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందంటే 21 డిపార్ట్మెంట్స్ ఆఫ్ శాంతిశ్వర ఆర్ వర్కింగ్ ఫర్ యూ. ఇంకెంతోమంది ఇళ్ల నుంచి వచ్చేసి వెజిటబుల్స్ కటింగ్ అని చెప్పి కానీ కొంతమంది కూరగాయలు తీసుకొచ్చారు, చాలా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వస్తున్నారు కదా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి కొంత పాలు తీసుకొచ్చారు, కొంతమంది ఇంకో సపోర్ట్ చేశారు, కొంతమంది బ్యానర్ తీసుకొచ్చారు, రకరకాలు చేస్తున్నారు. ఎందుకు చేయాలండి మీకోసం? అసలు మీకు పరిచయం లేకుండా ఆలోచించండి. ఈరోజు మన పక్కింటి వాళ్ళు కూడా ఒక 4 సార్లు చక్కెరిస్తే 5వ సారి మనం మొహం మార్చుకుంటాం. అటువంటి సంవత్సరం పొడుగున ఎందుకు చేస్తుంటారండి? స్వయంగా పరమాత్ముడు అటువంటి బీజాలను అటువంటి పాలన అందిస్తూ వారు ఎంత నిస్వార్థంగా తయారు చేస్తారో వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగా తయారు చేస్తారు. ఈ 21 డిపార్ట్మెంట్స్ సుమారు 80-90 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా వాలంటీర్స్ కలిపి సేవలు అందిస్తూ వాళ్ళకి ఏమైనా ఉంటుందో తెలుసా? మిమ్మల్ని కలవకపోయినా కానీ ఈ రిట్రీట్లో అన్లాకింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యాపీనెస్లో ఒక రిట్రీట్ భాగంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ మంచి జరగాలి, వాళ్ళ జీవితంలో కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలనేటువంటి సదుద్దేశంతో సేవలు అందిస్తున్నారు. దట్ ఈస్ అబౌట్ డెడికేట్ మెంబర్స్. అంతేకాని బ్రహ్మకుమారి సాటంతో ఇల్లు వాకిలు లేసి మొత్తం ఇక్కడ ఉండాలనేటువంటి ఇక్కడ ఉండదు. ఎవరికానీ కొంతమంది ఎలా ఉంటారంటే చాలా ఇంటర్నల్గా ఒక తపస్సు వైపు ఒక స్పిరిచువాలిటీ చాలా హైయెస్ట్ ఇంక్లినేషన్ ఉంటుంది. అటువంటి స్పెషల్ కేసెస్లో పెద్దవాళ్ళ నిర్ణయాలతోటి వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. ఇంకొకసారి కొన్నిసార్లు మనకి ఒక అపోహ ఎలా ఉంటుందంటే ఎవరో ఎక్కడో ఒక బ్రహ్మకుమారిస్లోకి వెళ్ళేటువంటి సభ్యులు తప్పు చేశారనుకోండి. ఉదాహరణ చెప్తున్నా, మనము సంస్థను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక స్కూల్లో 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిలో ఎవరో ఒకరు తప్పు చేశారని చెప్పి టీచర్ని అంటామా? వాళ్ళు చేసే ప్రయత్నం టీచర్ చెప్తున్నారు, కానీ వాళ్ళు బయటకు వెళ్ళని చేస్తారని బాధ్యత అట్లా కాదు కదా. కాబట్టి కొన్నిసార్లు సంస్థ పెద్దయ్యే కొద్దీ సభ్యులు ఎక్కువయ్యే కొద్దీ ఎక్కడో ఎవరో బ్రహ్మకుమారి పేరు చెప్పడం ఎవరో తప్పు చేస్తే మన సంస్థని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల కోట్ల మంది పరివర్తన చెందారో అది చూద్దాము. నిందించదలుచుకుంటే ఎన్నైనా రీజన్స్ దొరుకుతాయి. నిజంగా మంచి చూస్తే మనం కూడా ఆ మంచిలో భాగం కాగలుగుతాము. ఇంకా అసలు సిస్టైన లాస్ట్ విషయం ఏంటి తెలుసా? అసలు ఇది సంస్థే కాదు. మరేంటిది? మన స్వయంగా మన ఇల్లు భగవంతుడు రూపుదిద్దినటువంటి భగవంతుడు స్టార్ట్ చేసినటువంటి ఒక మహాకార్యము మన ఇల్లు. కాబట్టి మీరు ఎక్కడున్నారు? యూఆర్ ఇన్ యూర్ ఓన్ డివైన్ ఫ్యామిలీ. మీ ఇంటికి మీకు స్వాగతం. అందుకే ఇక్కడ వైబ్రేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఎలా అనిపిస్తుంది? ఆహ్లాదకరంగా. హృదయం ఎందుకు టచ్ చేస్తున్నాయంటే మనది అనేటువంటి భావంతో ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. స్వయంగా పరమాత్మ ఇంట్లో మీరున్నారు, మీ ఇంటికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఎస్, ఓం శాంతి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? 1936 నుంచి ఇండియానే కదా అసలు. 1947లో డివైడ్ అయింది కదా. వారు ఉన్నది ఇండియాలోనే. ఆ మధ్యలో 3 సంవత్సరం మీరు ఎట్లా కలెక్ట్ చేసుకుని క్యాలెక్ట్ చేసుకోండి. బట్ హీఈస్ ఇన్ ఇండియా. ఓకే, ఓం శాంతి. రైట్, మాకు లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. రేపు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ సిస్టర్ చెప్తారు, ఒక్క నిమిషంలో వెళ్ళిపోవచ్చు. రేపు మార్నింగ్ లేస్తారు కదా? లేస్తారా? వర్షం వస్తుంది కదా, చల్లగా పండుకుందామా? మంచి కంఫర్ట్గా ఉంది, పండుకుందామా? సింపుల్ ఎగ్జాంపుల్, అక్క రేపు మార్నింగ్ గురించి చెప్తారు ఇన్స్ట్రక్షన్స్. ఒక్కరి గుర్తు పెట్టుకోండి, మనం ఫ్లైట్లో ఎక్కుతున్నాం, ట్రైన్లో ఎక్కుతున్నాం. ఆ ట్రైన్ టైం 4 o'clock అనుకోండి, మనం ఎన్ని గంటలకు లేస్తాం? 3 o'clock పట్టుకుంటారా ట్రైన్? ఫ్లైట్ అయితే 3 o'clock ఎయిర్పోర్ట్లో ఉండాలి. మరి రోజు పండుకుంటాం కదా, ఆ రోజు ఎట్లా లేస్తాం? అటెన్షన్. మనం అనుకుంటే సాధిస్తాం. రేపు మార్నింగ్ ప్రతి ఒక్కరూ మెడిటేషన్ లో పాల్గొనుకుంటున్నారు. ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో బ్యూటిఫుల్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ జాగ్రత్తలో ఉండటంలో మనకు ఒక పెద్ద అదృష్టం. ఫ్లైట్ ఎక్కదా రెడీ ఉన్నా రేపు మార్నింగ్? ఎంతమంది రెడీ ఫ్లైట్? ఎస్. ఒక్క టిప్ పెట్టుకోండి, ఒక్క టిప్. ఈరోజు ఇప్పుడు లేచినప్పటి నుంచి రూమ్కి వెళ్లేంత వరకు, మంచం ఎక్కేంత వరకు కూడా వీలైనంత వరకు సైలెన్స్ ఒకటి. రెండవది, మంచం మీద కూర్చున్న తర్వాత ఇల్లు గొరకపెట్టి నిద్రపోవద్దు, కాసేపు కూర్చోండి, మీతో మీరు మాట్లాడుకోండి. 5 times, 8 times ఏం పెట్టుకుంటారు? పరమాత్మ గుర్తు చేసుకుంటూ, మార్నింగ్ నేను 3:30 లేస్తున్నాను, లేయాలనుకుంటున్నాను కాదు, లేస్తున్నాను, లేస్తున్నాను, మార్నింగ్ లేస్తున్నాను, లేస్తున్నాను. మిమ్మల్ని మీరు దృశ్య రూపం తీసుకురండి. ఎస్, ఐఎమ్ గెట్టింగ్ అప్ ఫ్రెష్ ఎనర్జెటిక్. దృశ్య రూపం తీసుకురండి, చూడండి, కమాల్ చూడండి. ఓకే, ఓవర్ టు ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అనుపమ బెన్. థ్యాంక్ యూ.
ఓం శాంతి. అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్ తెలుపుదాం. అన్నయ్య గారు ఎన్నో విషయాలు, మంచి మంచి విషయాలు, ఈ ఆర్గనైజేషన్ గురించి ఎన్నో తెలియని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. సో అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్. ఓకే, ఓం శాంతి, గుడ్ నైట్.